విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం.
ఈ శుభకృన్నామ సంవత్సరం నుంచి ఏ పురాణం ప్రారంభించినా ఈ సంవత్సరం చివరిదాకా రెండు మహామంత్రానుష్ఠానాలు చేయమని పెద్దలు చెప్పారు. జగద్గురువులు కూడా అలాగే చెప్పారు. అందరూ నేను చెప్పినట్టుగా చెప్పండి. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. వీలున్నప్పుడల్లా ఈ రెండు మంత్రాలని అనుష్ఠానం చేసుకుంటే తీవ్రమైన రోగాలు, ఉగ్ర రోగాలు, అందున కొత్త కొత్త రోగాలు రాకుండా ఉంటాయి. శరీరానికి మనస్సుకి రోగం రాకుండా చేసే రెండు అపూర్వ మంత్రములు. అందుకే ఈ రెండు మంత్రాలని కలిపి సంపుటీకరణ చేసి పూర్వకాలంలో మహాత్ములైన వాళ్ళు అనుష్ఠానం చేశారు. ఆదిశంకరాచార్యులు వారు చేశారు. జగద్గురువులు కూడా మన మధ్యన ఈ రెండింటికి భేదం పాటించకుండా, శివకేశవ భేదం పాటించకుండా ఈ మంత్రాలు అనుష్ఠానం చేస్తే భవిష్యత్తులో కొత్త రోగాలు రావు, ఉన్న రోగాలు తొలగుతాయి అని చెప్పారు. అవి మనం దృష్టిలో పెట్టుకుని వీలున్నప్పుడల్లా చేసుకుందాం. గురువులు చెప్పినట్టుగా చేయటమే సాధన అంటే. సాధన అంటే ఇంకేం లేదు. శివపురాణం చెప్పింది, విష్ణు పురాణం చెప్పింది, దాదాపు పురాణాలన్నీ చెప్పాయి. గురుగీత అదే చెబుతున్నది. ఎందుకంటే నీకు తెలియదు కానీ గురువుకి నీ చేత ఏం చేయించాలో తెలుసు. కాబట్టి గురువులు ఈ మార్గంలో నడుచుకుంటే మంచిది అని ఒక ఆదేశం ఇస్తే ఆ ఆదేశమే మనకి ఒక అనుష్ఠానం అనుకుని, అదే ఉపదేశం అనుకుని ఆ మార్గంలో నడుచుకుంటే ఈ జన్మలోనే తరిస్తాం. అటువంటి ఆదేశం ప్రకారంగా భారతీతీర్థ మహాస్వామి వారు 18 పురాణాలు ఈ ప్రాంగణంలో మీ అందరూ వినేటట్టు చేస్తున్నారు. మీరు వింటున్నారంటే ఆ భాగ్యం నాకు దక్కింది. చెప్పేవాడు వినేవాడు ఇద్దరు తరిస్తారట. వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాదసలిలం యథా. విష్ణుపాదాల నుండి గంగ పుట్టింది. ఆ గంగలో స్నానం చేస్తే ఎటువంటి పాపాత్ముడి పాపమైనా పోతుంది. అది గంగ పవిత్రమైనది, విష్ణు పాదోద్భవ, ఇందులో స్నానం చేస్తే పవిత్రులమవుతాం అని కొంచెం నమ్మకం మాత్రం ఉండాలట. ఎంతో కొంత గాఢ విశ్వాసం లేకపోయినా పర్వాలేదు, కనీసం గంగా అనే విశ్వాసం ఉన్నా గంగానదిలో స్నానం చేసినంత మాత్రం చేత దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పురాణముల మీద ఎంతో కొంత భక్తి ఏర్పరుచుకుని చెప్పేటటువంటి వక్తని పృచ్ఛకం, అందులో అప్పుడప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి కదా, ధర్మ సందేహాలు అడిగేటటువంటి వాణ్ణి, అయ్యా నాకు ఈ పురాణంలో ఈ అనుమానం ఉన్నది, ఈ కథలో ఈ సందేహం ఉంది అని సమయ సందర్భాన్ని ఎరిగి అడిగి ఆ సందేహాన్ని తీర్చుకునేవాడు ఉన్నాడే వాణ్ణి పృచ్ఛకుడు అంటారు. ఒకటేమో వక్తారం ఉపన్యసించేవాడు, రెండు పృచ్ఛకుడు ప్రశ్నించేవాడు, ఇక మిగతాది మూడవవారు ఎవరు శ్రోత్రును వినేటటువంటి వారు. ఈ ముగ్గురిని పరమ పవిత్రులు చేస్తుందట విష్ణు పురాణం. దానికి ఉదాహరణగా తత్పాద సలిలం అంటే విష్ణుపాద ఉద్భవయైన గంగవలె అన్నారు. గంగానదితో పురాణాన్ని పోల్చారు అంటే దాని అనకతలు ఎంత నిగూఢమైన అర్థం ఉందో ఆలోచించండి. గంగా విష్ణుపాదాల నుండి పుట్టింది, అలాగే పురాణములు కూడా విష్ణువు యొక్క పాదాల నుండే ఆవిర్భవించాయి. గంగానది ఆవిర్భవానికి ముందు కూడా ఈ పురాణాలు ఉన్నాయి. ఈ పురాణములు భగవంతుడి శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని నుంచి పుట్టాయి. వాటన్నిటినీ గంగానదితో పాటు భూమికి పంపించేట ఆయన. అందుకే ప్రపంచంలో మానవుల్ని తరింపచేసే వాటిల్లో మొట్టమొదటిది గంగా, రెండు పురాణములు. ఈ రెండింటినీ విడిచిపెడితే అసలు భారతీయులకి జీవితమే లేదని విష్ణు పురాణంలో ప్రారంభంలో చెప్పారు. ఈ పురాణానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. సాధారణంగా పురాణములన్నీ వ్యాసుడు రచించిన తర్వాత సూతుడికి చెబితే సూతుడు దాన్ని సౌనకాదులకు చెప్పారు. సూతుని ద్వారా సౌనకాది మహర్షులు విన్నారు, కానీ మొట్టమొదట రాసింది వ్యాసుడే, చెప్పింది వ్యాసుడే, వ్యాసుడు సూతుడికి చెప్పాడు. కానీ ఈ పురాణం పరాశరుడు మైత్రేయుడికి చెప్పాడు, మైత్రేయుడి దగ్గర విని వ్యాసుడు దీన్ని పురాణ రూపంలో రాశాడు, వ్యాసుని ద్వారా మహాత్ముడు సూతుడు విని సౌనకాది మహర్షులకి చెప్పాడు, తద్వారా లోకవ్యాప్తికి వచ్చింది. తండ్రి గారు సరాసరి తానే దగ్గర కూర్చుని చెప్పిన పురాణములు చాలా అరుదుగా ఉన్నాయి. మనం ఇక్కడ ప్రారంభించుకున్నప్పుడు 40 రోజుల కార్యక్రమాలు, అంత పూర్వం చాలాసార్లు వచ్చిన మండల దివస కార్యక్రమాలు హనుమ చరిత్రతో ప్రారంభించుకున్నాం. దానికి సంపూర్ణ హనుమద్వైభవము అని పేరు. ఆ హనుమద్వైభవం పరాశరుడే స్వయంగా మైత్రేయునికి చెప్పాడు. మళ్ళీ విష్ణు పురాణం కూడా పరాశరుడు మైత్రేయునికి చెప్పినటువంటి మహాపురాణం. ఇంతవరకు ఇందాక హరిగారు చెప్పినట్టుగా మొదట సంపూర్ణ హనుమద్వైభవం 40 రోజులు, ఆ తర్వాత ఏమో భాగవతం, అది మండల దివసం చెప్పుకున్నాం. భారతం 45 రోజులు అనుకుని రాసేటప్పుడు పొరపాటున 54 అని రాశానట్టు నేను. అప్పుడు మన వాళ్ళు ఎవరు అన్నారు, గురువుగారు 45 అన్నారు, పొరపాటున 54 పడిందా అన్నాడు మావాడు శ్రీనివాసు. పొరపాటు కాదు, జగద్గురువులు 4-5 బదులు 5-4 అని తిప్పారు, అది గురువుల యొక్క అనుగ్రహం. అందుకని 54 రోజుల పాటు సంపూర్ణ మహాభారతం జరిగింది. మార్కండేయ పురాణం కూడా అది 32 రోజులు జరిగింది. శివపురాణం 32 రోజులు జరిగింది. ఏ పురాణమైనా చివరి రోజు మనం ఆపాం తప్ప అంతవరకు మధ్యలో ఆగిపోవడం లేకుండా అయ్యింది. ఆఖరికి కరోనా కాలంలో కూడా ఆయనే ఆశ్చర్యపోయారు, ఎందుకంటే 31వ రోజున కార్యక్రమం తర్వాత 32వ రోజున లాక్డౌన్ అన్నారు. అందుకని ఆఖరి రోజుకి కేవలం ఫలశ్రుతే, ఆ ఫలశ్రుతిని క్లుప్తంగా చెప్పుకుని మళ్ళీ మన దాన్ని మనం వెళ్ళిపోయాం. కింద సంవత్సరం అసలు ఏ సమస్య లేకుండా సంపూర్ణంగా బ్రహ్మాండ పురాణం కూడా సాగింది. ఇప్పటివరకు ఇన్ని పురాణములు వెళ్ళే, మార్కండేయ పురాణం, భాగవతం, మహాభారతం, హనుమద్వైభవం, శివపురాణం, బ్రహ్మాండ పురాణం వెళ్ళాయి. ఇక ఇప్పుడు విష్ణు పురాణం, ఈ పురాణం కూడా 19 రోజులు జరుగుతున్నది. నిజానికి 27 రోజులు అనుకున్నాం, అందుకని 19 రోజులు అయ్యాక ఇంకొక 8 రోజులు కాకుండా దానికి ఇంకో రోజు వేసి నవాహ దీక్షతోటి ఆయన కోరికన ప్రకారం ఉత్తర రామాయణమో ఏదో ఏదైతే అది దాన్ని మనం మళ్ళీ ఇంకో రోజున చెప్పుకుందాం. జూలై నెలాఖరులో కానీ, ఆగస్టులో కానీ, సెప్టెంబర్లో కానీ, ఈ 3 మాసాల్లో ఏ మాసం మనకు అనుకూలంగా ఉంటే అందరికీ అనుకూలంగా ఉండే కాలంలో చూసుకుని చెప్పుకోవచ్చు. ఇవన్నీ గురుకటాక్షం ఉంటే హరికటాక్షం ఉంటుంది, హరికటాక్షం ఉంటే గురుకటాక్షం ఉంటుంది. ఈ 2 కటాక్షాల వల్ల మనం చెప్పుకుంటున్నటువంటి పురాణములు అన్నమాట. ఇవి కలియుగంలో మానవులను వెంటనే తరింపచేసేటటువంటి పురాణములు. ఒకప్పుడు మైత్రేయుడు అని ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆయన తపస్సు చేసేటటువంటి వారిలో అరుదైన తపశ్శక్తి కలిగిన వారిలో ఒకడు మైత్రేయుడు. తపస్సు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టడం, తపస్సు అంటే మనస్సును అదుపులో పెట్టడం, తపస్సు అంటే ఆహార వాంఛని అదుపులో పెట్టడం, తపస్సు అంటే క్రోధాన్ని ముఖ్యంగా అదుపులో పెట్టడం. జితక్రోధ తపస్వీచ, క్రోధాన్ని జయిస్తేనే తపస్వి అంటారు. క్రోధాన్ని జయించడం అంటే ఏమిటో కూడా మళ్ళీ చెబుతోంది పురాణం. ఎందుకు పనికిరాకుండా చచ్చుపడిపోమని కష్టమండి, అనవసరముగా ఎవరి మీద కోపం తెచ్చుకోకు. కానీ రావణుడి లాంటి దుర్మార్గుడు ఒకడు పుట్టాడు, వాడు లోకకంటకుడు, అందరికీ శత్రువు. అప్పుడు రావణ, పర్వాలేదు స్త్రీలను ఎత్తుకుపో, అందరినీ చంపేయి, మేము మాత్రం నోరు మూసుకు కూర్చుంటాం చవటల్లా అని సహనంతో కూర్చుంటే అటువంటి వాడు జితక్రోధుడు కాడు. జితక్రోధి అనగా పరమపాపాత్ముల ఎడల తక్షణం కోపం తెచ్చుకోవాలి, కోపంతో వాడిని అదుపులో పెట్టాలి, అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు. చీటికి వాడికి కోపం తెచ్చుకునేవాడి మీద ఎవడికి విలువ ఉంటుందండి? రోజు కోపంతో భార్యను తెగ తిడుతున్నాడు అనుకుందాం ఒక వ్యక్తి, నీ మొహం తగలయ్య అంటూనే ఉంటాడు, అన్నిటికీ టీ లేకపోతే తిడతాడు, కాఫీ లేకపోతే తిడతాడు, అన్నం పెట్టకపోతే తిడతాడు. అటువంటి వాడికి ఇంట్లో ఎవ్వరూ విలువెవరు. నిజంగా జరిగింది. చాలా కాలం క్రితం మా చిన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను. అప్పట్లో ట్యూషన్స్ కూడా చెప్పేవాడిని కదా, పురాణాలతో పాటుగా పిల్లలకి పాఠాలు కూడా చెప్పేవాడిని ఉద్యోగం చేస్తున్న రోజుల్లో. ఓ ఇంటికి వెడితే ఆయన ఏదో మాట్లాడుతుంటే, మా ఆయన పిచ్చాడు ఏదో అవుతాడు పట్టించుకోకండి అంది ఆవిడ. నేను అలా నిశ్చేష్టుండయి ఉన్నాను, ఎందుకంటే అప్పటికింకా ఇల్లాలు నాకు తెలియదు గనక, ఇలాంటి వ్యవహారాలు ఉంటాయని తెలియదు గనక. దాంతో ఆయన మతిపోయి ఎలా ఉండిపోయాడు. కారణం ఏమిటంటే ఎప్పుడూ కోపమే ఆయనకి, నిత్యక్రోధికి విలువ ఉండదు. అలాగని అసలు కోపం తెచ్చుకోకపోతే వాడి వల్ల ధర్మ సంస్థాపన జరగదు. అందుకే రాముడి గురించి చెబుతూ కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు అని వాల్మీకి నారదుని అడిగాడు. కోపం రాదు, వస్తే ఆ కోపానికి దేవతలు కూడా భయపడాలి, అటువంటి వాడు ఎవడని అడిగితే అతడే రామచంద్రుడు అన్నాడు ఆయన. అంటే దేవతలు కూడా భయపడే అంత కోపం రావాలి వస్తే. ఎల్లవేళలో వస్తే దేవతలు భయపడరు, ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూడా భయపడరు, ఆడవాళ్ళు కూడా భయపడరు, మగవాళ్ళు కూడా భయపడరు. ఈ మైత్రేయుడు తపస్వి, జితక్రోధి, కోపము రాదు, వస్తే ఎవడైనా హడిలిపోతాట. ఈ మైత్రేయుడు గొప్పతనం వల్లే దుర్యోధనుడు తొడలు విరిగిపోయాయి. భీముడు శాపం పెట్టడం కాదు, భీముడి శపథం ఒకటే కాదు, భీముడు భవిష్యత్తులో నీ తొడలు విరగొడతానన్నంత మాత్రం చేత ఆయన ఎంత గొప్పవాడైనా వాడి తొడలు విరగాలంటే దానికి ఒక శాపం కావాలట. ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు మైత్రేయుడు కూడా వచ్చాడు. దుర్యోధన, నా మాట విను, సాక్షాత్ పరమాత్ముడు ఆయన కృష్ణుడు అంటే, ఆయన మాట వింటే బాగుపడతావంటే వాడు పక్కపక్కనవి అని తొడ తరిచాడు. భీముడి శపథం పూర్తవుగాక, నీ తొడలు విరిగి కింద పడుదువుగాక అని శపించాడు ఆయన. ఆ శాపం వల్ల భీముడి యొక్క శపథం తొందరగా నెరవేరిందిట. ఇది భారతంలో ఉంది ఉద్యోగ పర్వంలో. ఈ మైత్రేయుడి శాపం వల్లే వీడి కాళ్ళు విరిగాయి, తొడలు విరిగాయి. అతనికి వాక్శుద్ధి ఎక్కువ, రాదు కోపం, వచ్చిందా అవతలవాడి పాపం పండినట్టే. ఆయన శాపం పెట్టాడా ఇక తిరుగుండదన్నమాట. అంతటి వాడు మైత్రేయుడు. ఈ మైత్రేయుడికి తీర్థయాత్రలంటే బాగా ఇష్టం. యస్తు పర్యటతే దేశాన్, యస్తు సేవేత పండితాన్, తస్య విస్తారిత బుద్ధి తైలబిందురి వాంభసి. ఎవడు నిరంతరం దేశములు తిరుగుతాడో అటువంటి వాడి బుద్ధి వ్యాపిస్తుంది, బుద్ధి పెరుగుతుంది. ఒక తొట్టి నిండా నీళ్లు పొయ్యండి, ఆ నీటిలో ఒక నూనె బింది వెయ్యండి, ఒక నూనె బొట్టు వెయ్యండి, ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ అన్నమాట. ఓ మంచినీటి కుండలో, మంచినీటి తొట్టిలో ఒక మంచి నూనె బొట్టు వెయ్యండి, ఆ బొట్టలా పైన జిడ్డు తేలుతుంది, చూసారా, వ్యాపిస్తుంది అలా. అవడానికి అది బొట్టింతే నూనె బొట్టు, ఇంత నీటిలో పడగానే ఆ నీరు పైభాగం అంతా జిడ్డుగా అయిపోతుంది. చూడండి ఒకసారి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా జిడ్డు వ్యాపిస్తుంది. ఒక నూనె బొట్టు నీటిలో ఎలా వ్యాపిస్తుందో దేశములు తిరిగేవాడి తెలివితేటలు కూడా అలా వ్యాపిస్తాయట. అందుకని యస్తు యహ అంటే ఎవడు పర్యటతే దేశాన్ తు అనమాట. ఎవడు దేశములను తిరుగుతాడో, కేవలం దేశములు తిరగడమే కాదు, దేశాలు తిరగమంటే చాలామంది తిరుగుతారు, అంత మాత్రం చేత బుద్ధి వ్యాపించదట. ఫ్లైట్ టికెట్ చేయించుకుని కాశీ వెళ్ళిరా అనగానే టక్కన అక్కడ దిగి మళ్ళీ వెనక్కి వస్తారు కొంతమంది పుల్లయ్యలను ఉంటారు. పుల్లయ్య వ్యాపారం కథ, అందరు పుల్లయ్యల గురించి కాదు, పుల్లయ్య వ్యాపారం వెళ్ళినట్టు ఒక పుల్లయ్య గారి కథ ఒకటి ఉండేది పూర్వకాలంలో. పరమానందయ్య గారి శిష్యులో ఒక శిష్యుడి పేరు పాపం పుల్లయ్య, చిన్నప్పటి నుంచి కాస్త అమాయకుడు. ఓ రోజున గురువుగారు వాళ్ళ ఆవిడతోటి గదిలో మాట్లాడుకుంటూ, ఏమే రేపు పొద్దున్న పుల్లయ్యని వేమవరం పంపాలి అన్నట. ఈ పుల్లయ్య గారు బయట విన్నాడండి, అది గురువుగారు చెప్పేదాకా రేపటిదాకా ఆగడం ఎందుకు, గురువుగారు ఎలాగో రేపు వేమవరం వెళ్ళాలి అంటున్నారు కదా. నేను వాళ్ళ ఆవిడకి చెప్పడం విన్నాను గురుమాతతో,
ఇప్పుడే వెళ్ళొచ్చేద్దాం, గురువుగారు చెప్పకుండా చేస్తే మంచిది అని రాత్రికి రాత్రి చీకట్లో ప్రయాణం అయ్యి ఆ వేమవరం అక్కడికి 12 మైళ్ళు ఉంటే పరుగు పరుగును వెళ్ళాట. తీరా అక్కడికి వెళ్తే వేమవరం దగ్గర శ్మశానంలో శవాలు కాలుతూ కనపడ్డాయి. ఆ శ్మశానాలు శవాలు భూత ప్రేతాలు హడిలిపోయి మొత్తం మీద అక్కడ చెరువులో స్నానం చేసి కళ్ళు ఎర్రబడుతూ ఉండగా తూలుకుంటూ నిద్ర లేక సద్దన్నం లేక పొద్దున్న కల్లా మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు అన్నాడు. ఒరే నీతో పనుంది అన్నాడు గురువుగారు. మీరేమీ చెప్పక్కర్లా, రాత్రి మీరు అమ్మగారితోటి అన్న మాటలు విన్నా పుల్లయ్యను వేమవరం పంపాలన్నారు, అందుకే మీరు చెప్పకుండానే చేసి చూపించా, ఇది నా గురుభక్తి. రాత్రికి రాత్రి చీకట్లో నానాయాత్ర పడి వేమవరం వెళ్ళొచ్చాను, చూడండి ఒళ్ళంతా ఎలా తుమ్మముళ్ళు గుచ్చుకున్నాయో అని శ్మశానంలో జరిగింది చెప్పాట. ఎందుకు వెళ్ళావురా, మీరు వెళ్ళమన్నారు వెళ్ళంతే. ఇప్పుడు పుల్లయ్యన వేమవరం వెళ్ళమన్నారంటే ఎందుకు వెళ్ళమన్నారు, ఏమిటి తెలుసుకోవాలి కదా. ఏం లేదు, వెళ్ళమన్నారు కాబట్టి వెళ్ళొచ్చాట. అది తీర్థయాత్రే, అది పర్యటనే, దానివల్ల ఉపయోగం ఉంది. అలా ఉంటారు కొంతమంది శిష్యులు. బ్యాంక్కి వెళ్ళు, పరిగెత్తుకు వెళ్ళి వస్తాడు. ఎందుకు వెళ్ళాలి తెలియదు. ఒరే చెక్కు పట్టుకెళ్ళు, మళ్ళీ చెక్కు కోసం వెనక్కి వస్తాడు, దాని మీద సంతకం పెట్టాలి. చెక్కు పట్టుకెళ్ళిన తర్వాత అకౌంట్ నెంబర్ వేయడు. మళ్ళీ ఏ అకౌంట్లో వేయాలండి, ఇవి నా ఎత్తు మీద వేయన్నాను ఒక రోజున. వాడు వెంటనే చెక్కు నా ఎత్తు మీద వేసాడు. పొరపాటున మీరు ఎవరి దగ్గరన్నా నా ఎత్తు మీద వేయంటే నా ఎత్తు మీద వేస్తారు వాళ్ళు. ఇలాంటి పుల్లయ్యలు గురించి చెబుతూ పుల్లయ్య వేమవరం అని సామెత పుట్టిందనమాట. వేమవరం వెళ్ళాడు వచ్చాడు. అప్పుడు మీకు ఏం లాభం చెప్పండి దానివల్ల. ఇలాగే చాలామంది తీర్థయాత్రలు కడుతున్నారు. కాశీ వెళ్ళాం, వచ్చాం, అక్కడ టిఫిన్ తిన్నాం, దిగ్గానే రూమ్ తీసుకున్నాం, రూమ్లో పడుకుంటాం, కాఫీ తాగడం, ఇడ్లీలు తినడం, పడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, ఆచంపోచం కబుర్లు, ఆడు వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట, ఆమె ఇలాంటిదిట, ఏమి ఇలాంటిదిట అనుకుంటాం. అక్కడ చూడవలసిన చూడకుండా వస్తే అప్పుడు జ్ఞానం పెరగదు, అజ్ఞానం ఇంకా పెరుగుతుంది. అందుకని దేశాన్ పర్యటతే యహ, దేశములను తిరగడంతో పాటు ఎస్తు సేవేత పండితాన్, అక్కడున్న పండితుల్ని సేవించాలి. అందుకే గురువులతో యాత్ర చేయమన్నారు. వెళ్ళి వారేం చెబితే ఆ ప్రకారం నడుచుకుంటూ అక్కడ చూడవలసినవి చూసి వాటి విశేషములు తెలుసుకుని, ఓహో ఈయనటువంటి విఘ్నేశ్వరుడు, ఈయన చరిత్రది, ఈయన కాలభైరవుడు, ఇక్కడికి వెడితే ఇలా చెయ్యాలి, ఇక్కడ అన్నపూర్ణ ఉన్నది, ఇక్కడ విశాలాక్షి ఉన్నది, ఇక్కడ విశ్వనాథుడు ఉన్నాడు, ఇక్కడ ఈ లింగములు ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఇక్కడ పరమధర్మార్గుడు ఔరంగజేబు అనే పచ్చి తురకాడు మన గుడిని పడగొట్టి మసీదు కట్టాడు, ఇవి తెలుసుకోవాలి. మళ్ళీ మనకు ఆ స్థలం వచ్చేలా చూసుకోవాలి. వీటన్నిటి కోసం ప్రయత్నం చేస్తే మన బుర్ర పెరుగుతుంది, అప్పుడు జ్ఞానం పెరుగుతుంది, యాత్రకు వెళ్ళడం వల్ల లాభం వస్తుంది. దేశాలు తిరగాలి, పండితుల్ని సేవించాలి, అన్ని విశేషాలు తెలుసుకోవాలి. గ్రంథాలలో ఉన్న సారం చదివితే అర్థం కాదు, ఎందుకంటే శ్లోకార్థం అంత తేలిగ్గా అర్థం అయితే ఎవడికోడే పురాణం చెప్పగలడు. దానికి చాలా ఆలోచన కావాలి. అక్కడ చాలామంది తాత్పర్యం రాసేటప్పుడు పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది, శ్లోకానికి తాత్పర్యానికి అర్థం ఉండదు. పైగా ఆ శ్లోకంలో ఉన్న పదానికి ఉన్న నిగూఢార్థం కూడా తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే గురువుల ద్వారానే తెలుస్తాయి. అప్పుడు వాడి బుద్ధి బాగా పెరుగుతుంది. ఇది ఎరిగిన మైత్రేయుడు పరాశరాది మహానుభావుల్ని సేవించి వ్యాసాదులను సేవించి తీర్థయాత్రలు చేశాడు. ఒకట రెండా మూడా యావత్ భూమండలమంతా తీర్థయాత్రలతో తిరిగాడు. ఆయన మహాత్ముల్ని సేవించాడు. ఆయా ప్రాంతములలో కష్టపడి సంపాదించిన ధనం దానం చేశాడు. ఎక్కడ ఏ అభిషేకం చెయ్యాలో, ఎక్కడ ఏ విధమైన అర్చన చేయాలో అవన్నీ చేశాడు. కాశీలో విశాలాక్షిమాతకి మల్లె పువ్వులు అంటే ఎక్కువ ఇష్టం. చాలామందికి తెలియదు కానీ కాశీలో విశాలాక్షిమాతకి ఎన్ని పువ్వులు ఇచ్చినా రాని పుణ్యం ఒక్క మల్లె పువ్వులు సమర్పిస్తే వస్తుంది. అందుకే కాశీఖండంలో కానీ భీమేశ్వర పురాణంలో కానీ అగస్త్యుడు వ్యాసుడితో అన్న పద్యం గుర్తుకు తెచ్చుకోవాలి. కాళీనందన కంఠే కాలుర శరములకు విరులు గల్పించునుకోలేలా వనాంతరములను మాలోపాముద్ర ఈడిన మల్లీ వల్లు అంటాడు ఆయన. లోపాముద్ర కాశీక్షేత్రంలో మల్లె తోట నాటింది. ఆ మల్లె తీగలకి మల్లె పువ్వులు పూసేవి. ఆ మల్లె పువ్వులతోటే రోజు దండలు కట్టి అగస్త్యుడు లోపాముద్ర విఘ్నేశ్వరుడికి, కుమారస్వామి వారికి, విశ్వనాథునికి, విశాలాక్షిమాతకి పువ్వులు సమర్పించేవారు. అందులో ప్రత్యేకంగా విశాలాక్షిమాతకి ఈ తెల్ల మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం. సువాసనతో ఉన్న బొండు మల్లెలు అంటే బాగా ఇష్టం. ఈ మల్లెలు బొండు మల్లెలు చెండులుగా కట్టి ఆవిడ శరీరం మీద వేసేదట స్వయంగా. విశాలాక్షి దగ్గరికి వెళ్ళి లోపాముద్రన అగస్త్యుని భార్య వేసేది. ఈ విషయాన్ని అగస్త్యుడు ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. దీని గురించి చూస్తే ఈ స్కాంద పురాణంలో
అద్భుతమైన శ్లోకం దొరికింది. విశాలాక్షి మాత వెంటనే ప్రసన్నురాలు కావాలంటే మల్లె పువ్వుల దండని సమర్పించవలను అని ఉంది అక్కడ. మల్లె పువ్వులు, మంచి మల్లె పువ్వులు, తాజా మల్లె పువ్వులు దండ కిందకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన, అమ్మవారికి సమర్పించిన, అమ్మవారి శిరస్సు మీద వేసిన, 6 నెలల్లో తిరగకుండా వాడు ఏదనుకుంటే అవుతుంది. ఎంత శక్తి ఉందో చూడండి మరి. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అర్చన చెయ్యాలనే విషయం మనకి తెలియాలి. 6 నెలల్లో మనం అనుకున్న పని అవుతుందండి. విశాలాక్షి మాతకి మల్లె పువ్వులు దండ సమర్పిస్తే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఆడ తర్వాత తెచ్చిన పువ్వులు కదట, నవమల్లికలు అన్నారు, కొత్త మల్లె పువ్వుల దండ, దాన్నే సమర్పించాలి. అది పెద్ద కష్టం కాదు. దోసెడు మల్లె పువ్వులు సమర్పిస్తే వీసెడు కోరికలు తీరుస్తుంది ఆ తల్లి. ఇది పురాణాల వల్ల తెలుస్తుంది, పెద్దల వల్ల తెలుస్తుంది. ఇలా ఏ క్షేత్రములో ఎవరిని ఎలా అర్చించాలి, ఏ పువ్వులతో అర్చించాలి, ఎలా అభిషేకించాలి, ఏవి సమర్పించాలో తెలుసుకోవాలి. సరస్వతీ నదీ జలం బదరీ దగ్గర ఉంటుంది. అందులో నుంచి కనీసం ఒక పంచపాత్ర నీళ్లు తీసుకుని అక్కడుండే విఘ్నేశ్వరుడు పక్కనే ఉంటాడు, వ్యాసగుహ, విఘ్నేశ్వర గుహ. ఆ విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర ఒక చుక్క పోస్తే 6 నెలలు తెలకుండా మీ పిల్లలకి జ్ఞానం వస్తుంది. పిల్లలకి జ్ఞానం కలగడానికి పూర్వం పనిచేసేవారు, తెలివితేటలు పెరిగేవి, దానివల్ల మంచి వాక్శుద్ధి వచ్చేది. కొంతమంది పిల్లలకి ఏ పూర్వజన్మ పాపం వల్ల ఆలస్యంగా మాటలు వస్తాయి, ఆలస్యంగా వాళ్ళు చదువుకోగలుగుతారు. అసలు కొందరికి యావజ్జీవితం కష్టపడినా చదువు రాదు. అటువంటి వాళ్ళకి ఈ సరస్వతీ జలం తీర్థంగా తీసుకున్న దాన్ని విఘ్నేశ్వరుడికి సమర్పించిన శుభం కలుగుతుంది, విద్యాభివృద్ధి అవుతుంది. ఇవన్నీ మన పెద్దలు పురాణముల ద్వారా అందించారు. ఇవి తెలుసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పనులు చేయాలన్నమాట. ఎక్కడ ఏ చేయాలో చేయవలసిందే. అవన్నీ చేశాడు ఈ మైత్రేయుడు. చేయగా 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 ఒకనాడు ఆయనకి, ఆయన పూర్వజన్మ పుణ్యం వల్ల, తీర్థయాత్రలు చేసిన పుణ్యం వల్ల పరాశర మహర్షి దర్శనం అయ్యింది. పరాశరుడు వ్యాసుని తండ్రి, శక్తికి కుమారుడు, వశిష్ఠునికి మనుమడు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసుడి గురించిన ఈ శ్లోకం వ్యాసుడే రాశాడు, కానీ పురాణంలో సూతుడు రచించిన దాన్ని వ్యాసుడు వెళ్ళి పెట్టుకున్నాడు, రాసింది మాత్రం సూతుడు. వ్యాసుడు అనగా వశిష్ఠునికి మునిమనుమడు, శక్తికి మనుమడు, పరాశరునికి కొడుకు, సుకునికి తండ్రి. ఇప్పుడు ఈ పరంపర మనకు తెలిసిందిగా. బ్రహ్మ యొక్క అనుగ్రహంతో వశిష్ఠుడు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ మిత్రావరుణులకు పుట్టి మైత్రావరుణుడు అయ్యాడు. ఆ మైత్రావరుణి అని పేరు కలిగిన వశిష్ఠునికి అరుంధతి వల్ల 100 కొడుకులు పుట్టారు. ఈ 100 కొడుకుల్లో పెద్దవాడి పేరు శక్తి, వశిష్ఠుడి పెద్ద కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడు కొడుకే వ్యాసుడు, వ్యాసుని కొడుకు సుకుడు. కాబట్టి స్వయంగా వశిష్ఠునికి మనుమడు, శక్తికి కుమారుడు, అంతటి శక్తి కలిగిన వాడు పరాశరుడు. అందుకే ఆయన పేరు మీదుగా పరాశర గోత్రమే జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఆ పరాశర మహర్షి నైమిషారణ్యంలో ఒకప్పుడు కొంత యాగం చేశాడు. ఆ యాగం పూర్తయ్యే సమయానికి మైత్రేయుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన దర్శనం చేసుకున్నాడు, భక్తితో నమస్కరించాడు. మహాత్మా, ఇవాళ నా జన్మ తరించింది, నా పూర్వజన్మ సుకృతం ఫలించింది. తీర్థయాత్రలు చేసేటప్పుడు పెద్దల్ని సేవించాలన్నారు. సాక్షాత్తు వశిష్ఠ స్వరూపుడివి, వశిష్ఠుని మనువడివి, నిన్ను చూడగలిగాను. నీ ఇంద్రియ నిగ్రహం, నీ నిష్ఠ జగత్ప్రసిద్ధికి ఎక్కింది. నీ రంగు సువర్ణవర్ణం, నీ మనస్సు కూడా అటువంటి బంగారమే. అందున గోమతిలో స్నానము చేసిన తరువాత గురువులను దర్శనం చేసుకుంటే ఇంకా మంచిదని కూడా శాస్త్రం చెబుతున్నది. ఈయన యజ్ఞం చేసి అప్పుడే గోమతిలో స్నానం చేశాడు. నైమిషారణ్యం దగ్గర గోమతిని ఉంది. ఆ గోమతిని నదము అంటారు. కారణం, అది తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తుంది. తూర్పు నుంచి పడమరకి వెడితే నదం, పడమర నుంచి తూర్పుకి వెడితే నది అంటారు. గంగా, గోదావరి మొదలైనవేమో నదులు, నర్మద, గోమతి, తపతి ఇవి నదములు.
ఇవన్నీ పడమరకు వెళ్ళి అరేబియా సముద్రంలో పశ్చిమ సముద్రంలో కలిసిపోతాయి. ఇవాళ అరేబియా అంటున్నాం కానీ దిక్కుమాల పేరు దాన్ని పశ్చిమ సముద్రం అనేవారు. ఈ దిక్కుమాల అరబ్ కంట్రీస్ వాళ్ళు నిన్నగాక మన పుట్టిన వాళ్ళు. మనవి ఏనాడో పుట్టినటువంటి దేశాలు, ఏనాడో ఉన్న పరమ పవిత్ర జాతి మంది. కర్మగాలి ఎంతసేపు ఇంకా బానిసత్వంలో బతుకుతూ వాళ్ళనే తలుచుకుంటున్నాం. తెలుగు వాళ్ళకి మరీ సిగ్గు తగ్గిపోయిందండి. కొన్ని విషయాల్లో తెలుగు వాడికి ఉన్నంత తెగులు లేదు. వాడి పక్కన గుడి పడిపోయినా పట్టించుకోడు, వాడి ధర్మం నాశనం అయిపోయినా పర్వాలా, వాడి ఇంటి పక్కన కన్యో కన్యో అని ఆరు పొట్ల మైకు పెట్టి అరుస్తున్నా సిగ్గుండదు. వాడి దగ్గరికి వెళ్ళి వాడు మాంసం పెడితే రంజాన్ రాగానే తినేసేస్తాడు. వాడు తిండి మాంసం కోసం ఎంత కుక్కుర్తిని పడిపోతున్నారు తెలుగువాడు. ఎంత బాధ అనిపిస్తుందో తెలిసిన మన దగ్గర వాళ్ళు కొనరు తినరు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొండం. మనం కూడా బహిష్కరించాలి. వాళ్ళ దగ్గర పళ్ళు కొనకండి, చెక్క మొక్కలు మెడలో వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, చిక్కులు ఇచ్చి పడతాయి మీకు. భవిష్యత్తులో మీరంతా నరకాలకు పోతారు. ఎవడేమనుకున్నా పర్వాలేదు, చెప్పవలసింది సూటుగా చెప్పడం కోసమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. లేకపోతే నేను కూడా చావ చచ్చిపోయి చవట్లా కూర్చుంటే ఇంకా ఇంకా అధర్మం పెరిగిపోతుంది. మాకు భయం ఏమిటి? నాకేమైనా వ్యాపారం పోతుందని భయం ఉందా, లేకపోతే ఉద్యోగం పోతుందని భయం ఉందా, డబ్బు పోతుందని భయం ఉందా, ఆయువు పోతుందని భయం ఉందా? నేను పోయినా నేను వైకుంఠానికి కడతానని నమ్మకం నాకున్నది నా ధర్మం కోసం. కాబట్టి వీటి మీద భయపడకుండా మీ ధర్మం మీరు నిలబెట్టండి. ఉత్తరప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోండి, మధ్యప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోండి. ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఎంతో జాగరూకులు అవుతున్నారు, వాళ్ళంతా ఐకమత్యంతో ఉంటున్నారు, హైందవ ధర్మాన నిలబెడుతున్నారు. మనం మాత్రం పరమతాల వాళ్ళని నెత్తిమీద పెట్టుకుంటున్నాం. ఎంత దారుణం అయిపోయిందంటే తిరుపతి అంతా ఎంత కంపు చేసి పారేస్తున్నారు ఎక్కడికైనా. ఈ పీఠాలు ఉన్నాయి కాబట్టి ఈ ధర్మం నిలబడింది. శృంగేరి పీఠం ఉండి ఇలాంటి ఆలయాల నిర్వహణ వాటి చేతుల్లో ఉంది కాబట్టి, మహాత్ములు హరిగారు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ ధర్మాలు ఈ పురాణాలు నడుస్తున్నాయి. ఇదే ఆ దేవాదాయ శాఖలోకి వెళ్ళిపోయి ఉంటే ఇది మొత్తం తినేసేవారు. ఒక్క పురాణం జరగదు ఇక ఇక్కడక్కడ అంతా నానా చెత్త గ్యాంగు అందులో చేరి డబ్బులు పట్టుకుపోవడమే. అర్చకుడికి రూపాయి ఎవరు, అన్నం బెటరు. అందులో ఈ ఊరుగా పనిచేసే వాళ్ళకేమో లక్షల ఆదాయం. అంతా ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎలా తినేద్దామని చూసేద్దామే. దేవుడి మీద పడి తిని తద్వారా దేవాదాయాల్ని సర్వనాశనం చేసి పారేస్తున్నారు. ఇది మహాపాపం. ఈ పాపం వల్ల వాళ్ళు ఎలాగో నశిస్తారు, కానీ వాళ్ళు నశిస్తారు కదా అని మనమేం పట్టించుకోకుండా ఉంటే మనం నశిస్తా అంట. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేక చెడవారినదైన యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతూ ఉంటే మనకెందుకు అని ఊరుకోకూడదు. సామర్థ్యం కలిగి ఉండి కూడా సత్యం నిలబెట్టక ధర్మం నిలబెట్టక నాకెందుకు, నా డబ్బు వస్తే చాలు, నా వ్యాపారం చాలు, నా ఉద్యోగం చాలు, నా బతుకు చాలు అని నిస్త్రాణగా ఇంట్లో పడుంటాడే, అటువంటి పాపాత్ముణ్ణి సర్వనాశనం చేస్తాయటవి. దేవుడు ఎలాగో రక్షించుకుంటాడు వాటిని, రక్షించుకోవడానికి ఎవడో పంపుతాడు. కానీ ఎవడు ఉపేక్ష చేశాడో వాడు నశిస్తాడు. దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేయటగు గాని. సామర్థ్యం కలిగి ఉండి కూడా మనం ఉపేక్షిస్తే నశిస్తాం. సామర్థ్యం అంటే ఏమిటి? అయితే ఎదుర్కో, ఓపికంటే ఎదుర్కోలేకపోతే ఎదుర్కొనేవాడు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వి, లేదా సమయం వచ్చినప్పుడు ఓటు హక్కును వినియోగించుకుని సక్రమం చేసి ఈ దౌర్భాగ్యం పడగొట్టు, ఇవి ఏమీ చేయకుండా కూర్చుంటే నువ్వే నశిస్తావు పమ్మన్నాడు. ఎవడన్నాడు ఈ మాట? నేను నువ్వు అన్నా పరమాత్ముడు కృష్ణుడు అన్నాడు భారతంలో. అది కూడా దుర్యోధనుడి ఎదురుగా ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ధృతరాష్ట్రుడు జగద్గురువు కృష్ణుడి మాట వెనక నశించిపోయాడు. మనలో నశించిపోకూడదు. కాబట్టి పరమ పవిత్రమైన మన నామధేయాలు మళ్ళీ మనం పిలుచుకోవాలి చక్కగా. మనందరం పశ్చిమ సముద్రం అనే పిలుద్దాం, ద్వారకా అనే పిలుద్దాం, గాంధీధామ్ అనే పిలుద్దాం, అహ్మదాబాద్ అనద్దంతే. శుభ్రంగా ముఘల్సరాయ్ అనే పేరు తీసి పారేసి డీడీ ఉపాధ్యాయ జంక్షన్ అన్నారు ఆయన. అలా పెట్టాలి. ఎంతకాలం అండి హైదరాబాదు సికింద్రాబాదు, ఎందుగా బాదులు మనకి, భాగ్యనగరం అనాలి. ఇలా అంటూ ఉంటే నోరు పవిత్రం అవుతుంది. ఎంతసేపు ఆ పేర్లు ఉచ్చరించి ఉచ్చరించి పాపాలు పొందిన మనం పుణ్యాత్ములు అవుతాం అన్నమాట. అవ్వడం కోసమే ఈ పురాణములు భగవంతుడు మనకిచ్చాడు. ఆ రోజులలో ఈ గోమతిలో స్నానం చేసి పైకి వచ్చిన పరాశరుడికి నమస్కరించి, మహాత్మా పరాశర ఇప్పుడే అవబృధ స్నానం చేసావు, నీకు నమస్కరిస్తున్నాను. నేను తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చాను, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి నువ్వు తీర్చు. నీ ద్వారా భగవంతుడైన వాసుదేవుని చరిత్ర వినాలనుకుంటున్నాను. వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. ఈ చరాచర జగత్తంతా వాసుదేవమయము అని గ్రహించే మహాత్ములు లోకంలో అరుదుగా ఉంటారట. అసలు లేరని కాదు, కొంచెం కష్టం దొరకడం. అన్నిటిలో తానున్నాడు, అన్నీ ఆయనలో ఉన్నాయి, కాబట్టే పరమాత్మ అయిన కృష్ణుణ్ణి వాసుదేవుడు అన్నారు. వాసుదేవుడు అనే శబ్దమునకు అన్నిటిలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలో అన్నీ ఉన్నాయి అని అర్థం. అది గ్రహిస్తే వాడు మహాత్ముడు. అటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. నువ్వు అది ఎరిగిన వాడివి, అందుకని నిన్ను అడుగుతున్నాను. ఈ సృష్టి ఆరంభ విశేషాలు, కల్పములు, విష్ణు భక్తుల యొక్క చరిత్రలు, హరినామస్మరణం చేసి తరించిన మహాత్ముల చరిత్రలు, ఇవన్నీ నాకు వివరించు. ఈ నైమిషారణ్యంలో నీ ద్వారా ఇవి విని నేను తరిస్తాను అంటూ ఉండగా వ్యాసుడు అక్కడికి వచ్చాడు. నాన్నగారు, మీరు ఈ మైత్రేయుడికి కథ చెబుతూ ఉంటే నేను దాన్ని గ్రంథస్థం చేస్తాను, పురాణంగా రాస్తాను, 18 పురాణాల్లో అది కూడా చేరుస్తానన్నాడు. అంటే పరాశరుడు మైత్రేయుడికి చెబుతున్నప్పుడు విని అద్భుతమైన ప్రతిభతో, విష్ణు కటాక్షంతో దాన్ని శ్లోకబద్ధం చేసి పురాణంగా లోకానికి వ్యాసుడు అందించాడు. వ్యాసుడు నారాయణుడు, ఆయనే లేకపోతే వాళ్ళు 18 పురాణాలు లేవు మనకి. వ్యాసో నారాయణో హరిహి అన్నారు. శ్రీ మహావిష్ణువు, నారాయణుడు, హరి ఇత్యాది నామములు కలిగిన పరమాత్మయే వ్యాసుడి రూపంలో పుట్టుకొచ్చాడు. విష్ణోరంసో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్. సత్యవతీదేవికి పరాశరుడి వల్ల విష్ణుని అంశతో వేదవ్యాస మహర్షి జన్మించాడు. విష్ణువు యొక్క కళలు 16 ఉన్నాయి. ఈ షోడశ కళల్లో ఒక్కొక్క కళతో ఒక్కొక్క అవతారం ఎత్తుతాడు. అందులో 2 కళలతో వ్యాసుడి పుట్టాడనమాట. అందుకే వ్యాసునిలో, విష్ణువులోని 2 దివ్యశక్తులున్నాయి, ఒకటి వక్తృత్వం, మరొకటి రచన. రాసే శక్తి, మాట్లాడే శక్తి, ఈ 2 కళలు వ్యాసుడి రూపంలో వచ్చాయట. ఈ 2 విష్ణు శక్తులు అన్నమాట. మీలో చాలామంది భగవద్గీత ఉన్నారు కదా, ఎవరిలో ఏ ఏ శక్తి ఉంటే ఆ శక్తుల్లో పరమాత్మే. కొందరు సంగీతం బాగా పాడతారు, ఆ సంగీత శక్తి కృష్ణస్వరూపం. కొందరు బాగా మాట్లాడగలుగుతారు, ఆ మాట్లాడే శక్తి కృష్ణస్వరూపం. కొందరు చక్కగా నాట్యం చేస్తారు, ఆ నాట్య కళ కృష్ణస్వరూపం. కొందరు దానం బాగా చేస్తారు, ఆ దాతృత్వ శక్తి, అది కృష్ణస్వరూపం. ఇలా ఎవరిలో ఏ ఏ దివ్యశక్తులు ఉన్నాయో అవన్నీ కృష్ణస్వరూపాలే. ఆ కృష్ణుడి కళ ఉంటేనే మనకు అధికారి అవుతాడు, ఆ కళ దుర్వినియోగం అయితే భ్రష్టుడు అవుతాడు. అందువల్ల వ్యాసుడు వక్తృత్వం అంటే మాట్లాడే శక్తి, రచన చేసే శక్తి అనే 2 కళలతో పుట్టిన విష్ణుస్వరూపుడు అన్నమాట. ఆయన కూడా సమయానికి అక్కడికి వచ్చాడు. ఇప్పుడు వాసుదేవుని గురించి చెప్పమని అడగ్గా మైత్రేయుడు పరాశరుల వారు ఇలా చెప్పారు, ముందుగా నేను వశిష్ఠునికి భక్తితో నమస్కరిస్తున్నాను, ఆయన మా తాతే కాక మా అందరికీ అనేక రకాలైన మంత్రశాస్త్రాలని ప్రసాదించిన గురువు, మంత్రశాస్త్రవేత్త, మంత్రద్రష్ట. మంత్రానికి అధిష్టాన దేవతలు ఉంటారు, ఆ అధిష్టాన దేవతలను కూడా చూడగలిగట్ట ఆయన. సాధారణంగా మంత్రాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళకి ఆ మంత్రమునకు సంబంధించిన దేవతల దర్శనం అందరికీ అవ్వవు, అయితే ఎప్పుడో బాగుపడతాం మనం. గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటే గాయత్రి దేవత ఎంతమందికి కనపడుతుందండి? రోజు కనపడాలి. జపం చేస్తూ ఉంటే కళ్ళ ముందు గాయత్రి తాండవం ఆడాలి. శివపంచాక్షరి చేస్తూ ఉంటే శివుడు వాడి కంటి ముందు నాట్యం చేయాలి. గురువును తలుచుకుంటే గురువు యొక్క రూపం కంటి ముందు తాండవం ఆడాలి. నారాయణ స్మరణం చేస్తే నారాయణ స్వరూపం కనపడాలి. అప్పుడు వాడు ఉపాసన చేసిన వాడు అవుతాడు. ఎక్కువ మందికి ఉపాసన ఎందుకు ఫలించదంటే ఆ మంత్రం ఏదో మొక్కుబడిగా చేస్తాడు వాడు, భక్తి ఉంటుంది కానీ దాని మీద ఉండవలసినంత చిత్తశుద్ధి ఉండదు, మనస్సు లగ్నం కాదు. మనస్సు లగ్నం కాకపోతే పరమాత్మ దర్శనం అవ్వదు. ఇది అందరికీ అనుభవిగా చాలామంది అడుగుతూనే ఉన్నారు, ఇప్పటికీ నిజాయితీగా చెబుతున్నారు కొంతమంది. గురువుగారు, మేము జపం చేద్దామని కూర్చుంటాం, జపమాల చేత్తో పట్టుకోగానే జపానికి సంబంధించిన దేవుడు తప్ప అందరూ కనపడుతున్నారు. ముఖ్యంగా 7:30-8 గంటలకి జపానికి కూర్చుంటే తర్వాత ఇంట్లో చేసే ఇడ్లీలు, చట్నీలు, ఆఫీసు హడావిడి, సాఫ్ట్ వేరు, హార్డ్ వేరు, ఇవే కనపడుతున్నాయి చాలామందికి. ఆ చెప్పిన వాళ్ళు నిజాయితీ పరులు, వాళ్ళు ఏమాత్రం దాచుకోవట్లేదు. కొంతమంది అయితే అబ్బాయి ఏం లేదండి, మాకు అన్నీ కనబడుతున్నాయండి అంటారు. అన్నీ కనబడితే మన జీవితం ఎప్పుడో మారిపోనండి. నిజంగా గుండెల మీద చేసుకుని జపం చేసినప్పుడల్లా భగవద్ దర్శనం అవుతుంది అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు. అప్పుడప్పుడు అవుతుంది కొందరికి, అప్పుడప్పుడు అవడం కాదట, అనునిత్యము జపదర్శనం చేసినప్పుడు ఆ జప దేవత మంత్ర అధిష్టాన దేవత కనపడాలి. అటువంటి వాణ్ణి మంత్రద్రష్ట అంటారు. వశిష్ఠుడు మంత్ర జపం చేస్తే ఆ మంత్రం, మంత్రదేవత రెండూ కనపడేవి. ఎవరికి? వశిష్ఠునికి. ఆయన దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళకు కూడా కనపడేవిటే. కాబట్టి శిష్యులు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. మైత్రేయుడు పరాశరుడి దగ్గరకు వచ్చి నాకు పురాణం చెప్పమంటే ఆయన పురాణం చెప్పకుండా ముందు వశిష్ఠుడికి ఎందుకు నమస్కరించాడంటే ఆయన మాకు తాతయ్య కాదు, మంత్రద్రష్ట, మంత్రవేత్త, మంత్ర ఉపదేశం చేసిన గురువు. మా నాన్నగారు, నేను, మేమందరం కూడా ఆయన దగ్గర ఉపదేశం పొందాం. మేము ఉపదేశం పొందిన వేళా విశేషం ఆ గురువుగారి అనుగ్రహం. మేము ఏ జపం చేస్తే ఆ జపదేవత మా కంటి ముందు కనపడుతోంది, కాబట్టి ముందు ఆయనకి నమస్కరిస్తున్నాను. ఒకప్పటి మాట, మా తాతగారు వశిష్ఠుడు ఒక ఆశ్రమ నిర్మాణం చేసుకుని చాలా కాలం తన భార్య అరుంధతితో యజ్ఞములు చేస్తూ అరణ్యంలో నివసించాడు. ఒకనాడు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు. అప్పటికి విశ్వామిత్రుడు మహారాజు. మా తాతగారి దగ్గర, వశిష్ఠుడి దగ్గర నందిని అని ఒక ధేనువు ఉండేది. ఆ ధేనువుని పిలిచి వశిష్ఠుడు, ఈ విశ్వామిత్రుడు మహారాజు, ఈయనకి ఈయన పరివారానికి ఆతిథ్యం అంటే అది ఆతిథ్యం ఇచ్చింది. అది చూచిన విశ్వామిత్రుడు, కోరిన కోరికలు తీర్చేటటువంటి ఆవు నాకు ఇచ్చేయమన్నాడు. ఇది కుదరదు నాయన, ఇది నా కూతురు లాంటిది, వెళ్ళమన్నా వెళ్ళదు, దీనిని నేను నా స్వార్థానికి వాడను, నువ్వు మహారాజు గనక స్వార్థానికి వాడతావు కాబట్టి కుదరదంటే వినిపించుకోకుండా చాలా ఘోరమైన యుద్ధం చేశాడు. ఈ కథ మీరు రామాయణంలో విన్నారు, ఇదివరకు చాలాసార్లు విన్నారు, ఇక్కడ క్లుప్తంగా చెబుతున్నాడు అనమాట. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది, ఆవును ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. ఆవు నుంచి వచ్చినటువంటి హుంకారంతో రకరకాల సైనికులు పుట్టుకొచ్చి విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేశారు. విశ్వామిత్రుడు సర్వనాశనం అయ్యి తపస్సు చేసి బ్రహ్మ ద్వారా అనేక అస్త్రశస్త్రాలు పొంది, బ్రహ్మాస్త్రం కూడా పొంది వశిష్ఠుడిని చంపాలనుకున్నాడు. ఈ అస్త్రాలన్నీ వశిష్ఠుడు తన దండంతో నాశనం చేసేట. వశిష్ఠుడి దగ్గర జపం చేసుకునేటప్పుడు చెయ్యి పెట్టుకోవడానికి ఉపయోగించే మంత్రదండం ఉండేదో దండం, కొయ్య దండం. ఆ దండం ఇలా పెట్టగానే విశ్వామిత్రుడు వేసిన అస్త్రములు ఆ దండంలో కలిసిపోయాయి. అది మామూలు దండమా? మొత్తం అస్త్రములన్నిటినీ మింగిపారవేసింది. ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు, ఇంత కష్టపడి తపస్సు చేసి ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం వంటి అస్త్రాలు పొందానా? ఆ అస్త్రములన్నిటినీ కేవలం తన కొయ్యదండంతో నాశనం చేశాడు ఈ వశిష్ఠుడు. ఇతడు సామాన్యుడు కాడు, ఇతడు బ్రహ్మర్షి, నేను అంత గొప్పవాణ్ణి కావాలనుకున్నాడు. దానికోసం నాలుగు దిక్కుల్లో చాలా తపస్సులు చేశాడు. ఎప్పటికప్పుడు తపస్సు పాడైపోయింది. ఓసారి ఒళ్ళు మండిపోయి విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మీద తీవ్ర కోపం వచ్చి వశిష్ఠుడి కొడుకులందరినీ చంపి పారవేశాడు. మీరు వినే ఉంటారు, వశిష్ఠుడు కాబట్టి వాళ్ళని మళ్ళీ బతికించుకున్నాడు అనుకోండి, మాదిరివాడు అయితే బతికించుకుంటాడా? నూరుగురు కొడుకులు చంపేశాడండి విశ్వామిత్రుడు, కేవలం వశిష్ఠుడితో పగవల్ల. అదే మనకి దుర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో, వశిష్ఠుడంతటి వాడు నూరుగురు కొడుకులు పోతే తొందరపడి శపించలేక ఏడుస్తూ కాళహస్తీశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి మళ్ళీ ఆ కొడుకులు బతికించుకున్నాడు. కాళహస్తి అంత గొప్పది. అక్కడ వశిష్ఠుడు తపస్సు చేసి మరణించిన వాళ్ళు కూడా బతికించుకోగలిగాడు. చచ్చిన వాళ్ళని బతికించిన ఆ లింగం కాళహస్తీశ్వర లింగం అంటే అంత గొప్పది. అది మీరు ఈసారి వీలుంటే దుర్జటి గారి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో చదవండి. అందులో పెద్ద కొడుకు శక్తి అంటే ఆయనకి చాలా అభిమానం. కారణం, కొడుకు అవడం వల్ల మాత్రమే కాదు, ఆయన పుత్రుడే కాక శిష్యుడు, కను సైగతో తండ్రికి సేవ చేసే శిష్యుట. అలాంటి వాళ్ళు చాలా దొరకడం అదృష్టం అండి. ఒక మంచి శిష్యుడు దొరికితే గురువుగారు అంత అదృష్టవంతుడు ఇంకెక్కడ ఉండడు. అలా సైగ చేస్తే ఓహో గురువుగారికి పంచె కావాలను, అలా సైగ చేస్తే ఓహో వాటర్ కావాలను అని కనిపెట్టి మనస్సు తిరిగి పనిచేసేటటువంటి శిష్యులు దొరికితే ఆ గురువుగారు అంత అదృష్టవంతుడేడన్నారట. మంచి గురువు కావాలని శిష్యులు ఎలా వెతుకుతారో, ఒక గొప్ప శిష్యుడు కావాలని గురువులు కూడా వెతుకుతారు. శంకరాచార్యులు వారు పద్మపాదుల కోసం వెతికారు, వ్యాసుడు సూతుడి కోసం వెతికాడు. ఇలా ఎక్కడికక్కడ శిష్యుల కోసం గురువులు అన్వేషిస్తారు, ఎందుకంటే ఈ శిష్యుల ద్వారా కొన్ని గొప్ప కార్యక్రమాలు చేయించాలి అనే ఉద్దేశం అన్నమాట వాళ్ళది. అదృష్టవశాత్తు వశిష్ఠునికి శక్తి కొడుకవ్వడమే కాక మనసెరిగి తండ్రికా కంటే గురువుగా ఎక్కువగా వశిష్ఠుణ్ణి భావిస్తూ ఆయన చెప్పిన పనులు చేసేవాడు ఈ శక్తి. ఆ శక్తి చచ్చిపోతే కొంతకాలం చాలా బాధపడ్డట వశిష్ఠుడు. జ్ఞాని అయి కూడా బాధపడ్డట, ఎందుకంటే పుత్రశోకం మహాశోకం అన్నారు. ఈ ప్రపంచంలో కొడుకు చచ్చిపోతే తండ్రికి వచ్చే బాధ ఇక దాన్ని వర్ణించలేం. ఎంత జ్ఞాని అయినా బాధపడతాడు. సరే, ఆయన జ్ఞాని కాబట్టి తట్టుకున్నాడు, అది వేరే విషయం అనుకోండి. ఈ విషయం పరాశరుడికి తెలిసింది. శక్తి అప్పటికింకా బతకలేదు, వశిష్ఠుడు తన కొడుకులు ఇంకా బతికించుకోలేదు. చచ్చిపోయిన వెంటనే ఈ వార్త పరాశరుడికి తెలిసింది, ఆయనకు ఆగ్రహం కలిగింది. నా తండ్రి శక్తి ఎలా మరణించాడు అని ఒక ఋషిని అడిగాడు. నాయన, విశ్వామిత్రుడు ఒక రాక్షసుని సృష్టించాడు, ఆ రాక్షసుడు వచ్చి మీ వాళ్ళందరినీ మింగేశాడు అనగానే ఆరి దుర్మార్గుల్లారా అనుకున్నట్టయన. అలం నిశాచరైద్గదైదేనై నిరపరాధిపిహి. నిజంగా రాక్షసులు నిరపరాధులైతే ఎవడో ప్రేరేపించినంత మాత్రం చేత మా తండ్రిని తింటారా? విశ్వామిత్రుడు పగతో రాక్షసుల్ని పిలిచాడు, తన మంత్రశక్తిని వినియోగించాడు, వెళ్ళి శక్తి మొదలైన వాళ్ళని మింగేయమన్నాడు. అంత మాత్రం చేత వీళ్ళొచ్చి మహాత్ముడైన శక్తిని మింగుతారా, మా పినతండ్రుల్ని చంపుతారా, కాబట్టి వీళ్ళ సంగతి ఏమిటో చూస్తాను అనుకున్నట్ట. అనుకుని వెంటనే నైమిషారణ్యం వచ్చేశాడు. పరాశరుడు చాలా శక్తివంతుడు చెప్పుకున్నాం కదా, పరాశరుడు ఏదైనా చేయగలడు, అనుకుంటే తక్షణం ఆ పని చేయగలిగే శక్తి ఉంది ఆయనకి. అందుకే హుటాహుటిని నైమిషారణ్యం వచ్చాడు, సత్రయాగం చేశాడు, 12 సంవత్సరముల పాటు యజ్ఞం చేశాడు. సంవత్సరం కంటే ఎక్కువగా చేసే యజ్ఞమును సత్రయాగం అంటారు. యాగం ఏడాది పాటు ఏకధాటిని చెయ్యాలి, ఎప్పటికప్పుడు పూర్ణాహుతి ఉంటుంది, అదంతా విధానం వేరు. ఈ మధ్యనే రాసి ఒక ఆయనకి ఇచ్చాను, ఒక 12 ఏళ్ళు యజ్ఞం చేస్తానంటే. సత్రయాగం అంత తేలిక కాదు, చాలా ఖర్చుతో కూడింది, ఓపికతో కూడింది. ఏమంటే 12 ఏళ్ళు ఒక చోట కదలకుండా కూర్చుని యజ్ఞం చేయాలంటే మాటలా? 12 ఏళ్ళు కాదు కదా, 12 రోజులు గుంటూరులో ఉండమంటే 13 రోజులు పారిపోతారు కొందరు. ఏదో మీలాంటి పుణ్యాత్తులు కాబట్టి 19 రోజులు ఇక్కడే ఉండి వినొచ్చు కాక, కానీ 19 రోజులు ఒక చోట ఉండగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20 రోజులు ఎక్కడ ఉంటున్నారు? నెలాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఏది కుర్చీలో కూర్చుని పురాణం వినడానికే, దానికే ఓపిక ఉండడంలా. అమ్మ బాబోయ్, 20 రోజులు పురాణమే, మధ్య మధ్యలో కాస్తంత పుణుకులు తినడానికి, బాపట్లు వెళ్ళకపోతే ఎలాగా, చీరాలు వెళ్ళకపోతే ఎలాగా అనుకుంటూ ఉంటుంది మనస్సు. ఏకధాటిని ఒక చోట కూర్చొనివ్వదు మనస్సు. మన మనస్సు కోతి లాంటిది. మన మనస్సు అంటే వీలాంటి జ్ఞానుడు గురించి చెప్పలేదులేండి, నిలకడలేని వారి గురించి చెప్పాం. కానీ ఎక్కువ మంది మనస్సు నిలుకడగా ఉండదు, క్షణక్షణము మారుతూ ఉంటుంది. దాని ఉదాహరణ చూస్తుంటే తలుపులు తీయటం, అరగంట కూడా వస్తాడు మధ్య మధ్యలో, ఎంత కాదనుకుని అప్పుడప్పుడు ఒకళ్ళు ఇద్దరు బయటకు పెడుతూనే ఉంటారు. ఇన్ని 100ల మందిలో అందరి మనస్సు నిలకడగా ఉంటుంది? ఏదో కారణం, వారి వారి కారణాలు వారుకుంటే అనుకోండి. అటువంటిది యజ్ఞదీక్షలో పాల్గొని చేతికి ఒక కంకణం కట్టుకుని నేను 12 ఏళ్ళు యజ్ఞం చేస్తాను అని సంకల్పించిన ఋషి 12 ఏళ్ళు ఆ అడవిలోనే ఉండాలి. ఆ ప్రాంతం దాటి వెళ్ళకూడదు. వాళ్ళు కొంత ప్రాంతం నిర్ణయం చేసుకుంటారు, ఆ ప్రదేశమునకు అవతలకు వెళ్ళకూడదట. కాశీలో ఉండాలనుకున్నవాడు పంచక్రోశులు దాటి వెళ్ళకూడదు కదా, అలాగా. అంతేగాని కాశీలో 9 రోజులు ఉందాం అనుకోవడం, 9 రాత్రులు అన్నారు కదండి, పగలు అనలేదు కదండి అని మళ్ళీ వాళ్ళకు వాళ్ళే భాష్యం చెప్పుకుని, పగలేమో అన్ని ప్రాంతాలకి తిరిగి, ఓ రోజు గయా, ఓ రోజు వింధ్యాచలం, ఓ రోజు ఇంకో చోటకి, ఓ రోజు హోటల్కి తిరిగి, 9 రోజులు రాత్రి మాత్రం ఏ 10 ఇంటికో వచ్చి నిద్రపోయి మళ్ళీ తెల్లారి లేచి వెళ్ళిపోతే అదే నవరాత్రులు నిద్రపోవడమా? ఇదే తెలివితేటలంటే 9 రాత్రులు అక్కడ ఉండడం అంటే ఆ 9 రోజులు కూడా అహోరాత్రములు కాశీలో ఈ పంచక్రోశుల ప్రాంతం దాటి వెళ్ళకూడదు. ఆ ప్రాంతం దాటి పెడితే ఇక వాడికి కాశీ నివాస భాగ్యం పుణ్యం లభించదు. అలాగే యజ్ఞం చేసేవాడు ఆ 12 ఏళ్ళు లేక 1 ఏడు ఎంతో కొంతకాలం నిర్ణయం చేసుకున్నప్పుడు అంతకాలము ఆ ప్రాంతం దాటకూడదు. 12 ఏళ్ళు అలా ఉన్నారు వాళ్ళ రోజుల్లో. 12 ఏళ్ళు ఏంటండి, ఇంకా పరాశరుడు అంటే 12 ఏళ్ళు. సౌనకాది మహర్షులు 1000 ఏళ్ళు ఉన్నారు ఒక చోట, వాళ్ళ ఆయువు కూడా గట్టిది. 1000 సంవత్సరములు సత్రయాగం చేశారు. నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత అని భాగవత ప్రారంభంలో చెప్పారు. శరీరముతో స్వర్గమునకు వెళ్ళుటకు 1000 సంవత్సరముల కాలం యజ్ఞం చేశారట. ఒక్కసారి ఆలోచించండి, 1000 ఏళ్ళు యజ్ఞం చేయటం మాటల, అన్నాళ్ళు ఒకే చోట ఉండడం, కదలకుండా ఉండడం, అదంత కష్టం. పైగా ఇప్పుడంటే గంటన్నర 2 గంటల్లో పురాణం చెప్పేసి వదిలేస్తున్నాం. ఆ రోజుల్లో పురాణం ప్రతిరోజు 12:30 మొదలెడితే సాయం సంధ్యా సమయం దాకా చెప్పేవారట. 5-6 గంటల పురాణం. 5 గంటలు కదలకుండా కూర్చునేవారటండి. ఇలా కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్టు పురాణం వినగలిగేవారట. నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటూ కదలడాలు ఏమీ లేవు. ఇప్పుడు కూర్చుంటే ఈ చెయ్యిటు ఈ చెయ్యిటు ఎన్నిసార్లు కదులుతున్నాం. అంటే మన ఆరోగ్యంలో తేడా వచ్చింది, మన శరీరాల్లో మార్పు వచ్చింది. ఆనాడు వాళ్ళకున్న ఓపిక, ఆ తపశ్శక్తి, నిష్ఠ అన్నీ వేరు. ఇతడు 12 ఏళ్ళు సత్రయాగం చేశాడు. ఈ సత్రయాగం ఎటువంటిది, పెద్ద అగ్నిగుండం పెట్టాడు. అది ప్రధాన హోమగుండం. దాని చుట్టూ 4 ఉపకుండములు పెట్టాడు. ఉపకుండాల దగ్గర శిష్యుల్ని పెట్టాడు. ప్రధాన కొండం దగ్గర తాను కూర్చున్నాడు. కూర్చుని మా తండ్రి శక్తిని, మా పినతండ్రులను మింగిన ఆ రాక్షసుడు, రాక్షస వంశస్థులు ఈ యజ్ఞగుండంలో పడి చచ్చిపోయేరుగాక అని ఒక్కొక్కళ్ళ పేరు తలుచుకుంటూ రాక్షసుల కోసం స్వాహ అనేవాట. ఒకడున్నాడు, వాడి పేరు అలంబుసుడు. అలంబుసే స్వాహ అనగానే వాడు వచ్చి ఢామ్మని అందులో పడేవాట. ఇది వాడికి ఆహారం కాదు. ఈ స్వాహాకారం విని వినగానే వాడొచ్చి అగ్నిలో పడి కాలి బూడిదైపోయేవాడు. ఇంతో పూర్వం మీరు భారతంలో సర్పయాగం గురించి ఉన్నారు కదా, సర్పయాగంలో తక్షకాయ స్వాహ అంటే తక్షకుడు అందులో పడవలసిందే. అలాగే ఇప్పుడు రాక్షసులందరినీ అందులో వేసి భస్మం చేశాడు ఆయన. 12 ఏళ్ల యజ్ఞంలో 90 రోజులు గడిచింది. 90 రోజులకే రోజుకు 100 మంది చొప్పున రాక్షసులు బూడిదైపోవడం మొదలెట్టారట. ఈయన పేరు లిస్టు రాసుకోవడమే తేడా, అవన్నీ దొరికితే అందరిని ఎప్పుడో చంపేసేవాడు. రాక్షసుల పేర్లు కూడా చాలా కష్టం కదా, జనాభా లెక్కలు తీయాలి, వాళ్ళ ఆధార్ కార్డులు వెతకాలి. అలంబుసాసుర, సన్ ఆఫ్ ఆమిషాసుర, వీళ్ళందరినీ పెట్టుకోవాలి. ఎవడు ఏ మూలు దక్కున్నాడో తెలియదు, ఎవడు ఏ మూలు ఏ దొంగ ఆధార్ కార్డు సృష్టించాడో తెలియదు. వెస్ట్ బెంగాల్లో అంతా ఈ రోహింగ్యాలు అనేటువంటి తొరకాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చి పడిపోయారు దొంగ కార్డులు అవన్నీ. అలాంటి వాళ్ళ లిస్టులన్నీ తీసుకుని ఒక్కొక్కడిని పిలవడం కష్టమైంది దీనికి. ఈలోపు ఏమైపోయింది, వశిష్ఠుడికి ఈ విషయం తెలిసింది. అసలు నా కుమారుడు పోతే నేను బాధపడాలి, మధ్యలో తండ్రి కోసం వీడు బాధపడుతున్నాడు, పడితే పడ్డాడు, మొత్తం రాక్షసులందరినీ నాశనం చేస్తున్నాడు. ఏ వంకతో అయినా రాక్షస జాతి మొత్తం నాశనం చేయడం ధర్మం కాదట. ఈ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపం. పరమాత్ముడు ఎన్నో రకాల ప్రాణులను సృష్టించాడు. ఇందులో దైత్యులు, దానవులు, మానవులు, సర్పాలు, పక్షులు అన్నీ ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళని మాత్రమే శిక్షించాలి కానీ మొత్తం జాతిని నాశనము చెయ్యకూడదు. ఇతడు క్షణికోద్రేకంలో మొత్తం రాక్షసులందరినీ యజ్ఞగుండములో పారవేసి భస్మం చేస్తున్నాడు. ఇది మంచిది కాదు అనుకుని వెంటనే వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు. వచ్చామన్నాడు, నిరపరాధులైన రాక్షసుల్ని సంహరించడం ధర్మం కాదు నాయన, ఈ యజ్ఞం ఆపేయి అన్నట. సత్రం తే విరమత్వే తత్ క్షమస రాహి సాధవః. సాధువులు క్షమాగుణంతో ఉంటారు. చంపదగిన ఎటువంటి శత్రువు చేతికి చిక్కినా వాడిని చంపక మేలు చేసి పొమ్మంటారు. రాక్షసులు చేసిన అపకారం చాలా క్రూరమైనది, క్షమించరాని అపరాధమే చేశారు. అయినప్పటికీ ఎవరు అపరాధం చేశారో వారిని చంపాలి, ఇక వాళ్ళని కొడుకుల్ని వాళ్ళ వంశస్థుల్ని అందరినీ నాశనం చేయొద్దు ఆయన. పైగా ఈ యుగం కృతయుగం. కృతయుగ ధర్మంతో ఇప్పటివరకు మేము అలాగే ఉన్నాం. నువ్వు చిరజీవులలో ఒకడివి, ద్వాపరయుగాంతం వరకు ప్రజలకు దర్శనమిస్తూ ద్వాపరయుగం అయిపోయాక కనపడకుండా హిమాలయాల్లో ఉంటావు, అటువంటి ఉత్తముడివి. నీవోటి వాడు కోపగిస్తే రాక్షసులు ఉండరు, వాళ్ళ సంతానము ఉండదు, అది ధర్మం కాదు. ఇక నీ తండ్రి తన కర్మయోగం వల్ల మరణించాడు. ఎవరికైనా ఇతరుల వల్ల చావు రాదు, పుట్టుక రాదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవిస్తుంటారు. కర్మములు మేలు నొసగును, కర్మంబులు కీడునిచ్చు, కర్తలు తనకుం కర్మములు బ్రహ్మకైనను, కర్మగుడై పరుల తడవగానేమిటికి. కర్మములే మనకి మేలు చేస్తాయి, కర్మములే కీడు చేస్తాయి. బ్రహ్మ అయినా సరే తాను చేసిన కర్మ వల్లే ఆ పదవి పొందాడు. కర్మ అంటే పన్నెండోయ్. మనం ఒక మంచి పని చేస్తే మేలు పొందుతాం, చెడ్డ పనులు చేస్తే కీడు పొందుతాం. బ్రహ్మగారికి ఆ పదవి రావడానికి గల కారణం ఆయన ఒకప్పుడు చేసిన తపస్సే. ఇప్పుడు ఉదాహరణకు ఆంజనేయుడు ఉన్నాడు, సీతారాముల్ని కలిపాడు, ఒక మహత్తర కార్యం చేశాడు. ఈ పుణ్యం వల్ల భవిష్యత్తులో ఏమవుతున్నాడు? ఆయన బ్రహ్మ అవుతున్నాడు. అంటే బ్రహ్మ పదవి రావడానికి గల కారణం హనుమంతుడు చేసిన పుణ్యకర్మ. ఏ కర్మ చేయకుండా నేను ఇంట్లో పడి ఉంటాను, వేళ కందిపప్పు లేకపోతే శనగపప్పు ఇటువంటి వాటితో బూరెలు చేసుకుని తింటాను, లేదా మంచి నూనె వేయించుకుని పుణుకులు తింటాను, నేను నా ఇల్లు నా కుటుంబం అనుకుంటూ కూర్చుంటే అప్పుడు వచ్చే జన్మలో బ్రహ్మ పదవి రాదు, పుణుకుల పదవి వస్తుంది. అప్పుడు ఆ పుణుకు వేగాక ఎవడో ఒకడు నొట్టు వేసుకుని మింగేస్తాడు, లేదా ఎవడో ఒకడు మన్నే పుణుకు కింద తినేస్తాడు. ప్రతి వ్యక్తి కర్మాచరణ చేయవలసిందే. మీకు తెలియదే ఉంది ఇందులో, ఓ ఉద్యోగం రావాలంటే అంత తేలిక వస్తుందా, ధనం రావాలంటే అంత తేలిక వస్తుందా? ఇవాళ కొంతమంది తేలిగ్గా డబ్బు సంపాదిస్తున్నట్టు కనబడుతున్న వారి వెనక వాళ్ళ పూర్వజన్మ పుణ్యం చాలా ఉందనే విషయం మర్చిపోకూడదు. హఠాత్తుగా రాదు ఇది. ఎప్పుడో 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 చేసి పెట్టుకున్న పుణ్యం బ్యాంకులో నిలవన్నట్టుగా నిలవండి, సమయం రాగానే అది వాడికి ఫలాన్ని ఇవ్వడం మొదలు పెడుతుందన్నమాట. చేసిన కృషి కాలక్రమేణా ఫలిస్తుంది. మనిల్లే మనకు పెరడుంది, పెరట్లో మామిడి చెట్టు నాటాం, మామిడి చెట్టు నాటితే వెంటనే పండేవద్దు కదా, రోజు నీళ్లు పోసినా కాలం అలా వస్తున్న కొద్దీ చెట్టు పెరుగుతుంది, పెరిగిన తర్వాత పోత వస్తుంది, ఆ పోత కూడా మనకు అడ ముందు క్షణంలో పిందవదు, టైం రావాలి దానికి. మార్చిలో పూత మొదలయ్యింది, ఏప్రిల్లో కాయలు వచ్చాయి, మే నెలలో అవకాయకి మనకు వస్తాయి, ఇంకా మే నెల ఆగిపోతే జూన్లో పళ్ళు అవుతాయి. ఈలోపు అయ్యో నేను బకెట్లకు బకెట్లు నీళ్లు పోస్తాను, వెంటనే పళ్ళు అయిపోవాలంటే ఎందుకు వస్తాయి? అవ్వవు. ఆకలి వేస్తే ఎంత కావాలో అంతే తినాలి తప్ప, మనం ఒకేసారి పండిపోదామని ఓ ఇంత బకెట్తోటి సాంబార్ వసూ తింటే ఆ తర్వాత కడుపు నిండడం ఆరోగ్యం రాస్తారు కదా, ఈ బకెట్లు ఎటో కట్టు తంతాయి శరీరంలోంచి, ఆ తర్వాత మనిషి వీడే బకెట్ తంతాడు. కాబట్టి అన్నిటికీ మూల కారణం తాము చేసిన కర్మములు సకాలములో ఫలించడమే. మీ తండ్రి గారి కర్మం ఏదో ఫలించింది, రాక్షసుడి రూపంలో మృత్యువు అతనిని వధించింది. ఇది తెలుసుకో. ఎవరికెవరు ఉపకారం చేయలేరు, అపకారం చేయలేరు, వారి కర్మములే వాళ్ళు అనుభవిస్తారు. ప్రారబ్ధం అనుభవించి తీరవలసిందే. కాబట్టి యజ్ఞం ఆపేయి. మహాకోపం మంచిది కాదు. నేను శివుడి కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో మీ తండ్రుల్ని బ్రతికిస్తాను. నాయన, నువ్వు ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల ఈ పవిత్రమైన జన్మ వచ్చింది. ఈ జన్మలో కూడా మహాతపస్సు చేశావు, కీర్తి పొందావు, దాన్ని పాడు చేసుకుంటావా? స్వగావ్యాసేధ కారణం పరమర్షయ. పరమఋషులకి కోపం సర్వనాశనానికి మూల కారణం అవుతుంది. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, క్రోధం అష్టసిద్ధులను తొలగిస్తుంది. సర్వనాశనమునకు మూల కారణం క్రోధం. ఎంత మంచి మాట అండి ఇది, మనందరికీ అవసరమైన విషయం. అందుకే పురాణములు ధర్మశాస్త్రాలు నిత్యం పనికొచ్చేటటువంటి సత్యములు చెప్పే శాస్త్రాలు అన్నారు. క్రోధమ తపముంచరచును. ఎన్నాళ్ళో కష్టపడి చేసిన తపస్సంతా ఒక్కసారి కోపం పొందితే పోతుంది మొత్తం. క్రోధమ తపముంచరచును, క్రోధమ అణిమాదులైన గుణముల వాపు, క్రోధమ సకలంబునకు బాధియగు, క్రోధిగా తపస్వికి చన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులు తొలగిస్తుంది. ఎంతో కష్టపడి సాధించుకున్న పదవులు పోగొడుతుంది. ఎంతెందుకు? అన్నిటికీ క్రోధమే మూల కారణం నాశనం అవ్వడానికి. మనం కష్టపడి సంపాదించిన అన్ని రకాల సంపదలను తొలగించి పాడు చేసేది కేవలం కోపమే. కాబట్టి తపస్సు చేసేవారు ఏమాత్రం కోపం పొందకూడదు అనగానే వెంటనే ఆయన కోపాన్ని విడిచిపెట్టేశాడు. ఎలాగో వశిష్ఠుడు నేను తపస్సు చేసి శక్తి మొదలైన వారిని బ్రతికిస్తానన్నాడు కదా, ఇంకెందుకు రాక్షసుల్ని చంపడమని యజ్ఞం ఆపి యజ్ఞం విడిచిపెట్టినా అక్కడే ఉండాలి. రాక్షసుల్ని చంపి యజ్ఞం ఆపేశాం కదా అని సత్రయాగం ఆపకూడదట. అందుకని 90 రోజులు పాటు చేసిన ఈ రాక్షస హింస అనంతరం ఈయన ఇప్పుడు ఏం చేసేవట, మహాపాపకర్మములన్నీ దగ్ధమవ్వడం కోసం యజ్ఞం చేశాడు. తెలిసి కానీ తెలియక కానీ చీమల్ని దోమల్ని చంపిన పాపం పోవుగాక, అసత్యములాడిన దోషములు పోగాక, ఇలా సంకల్పించుకుని తక్కిన కాలమంతా వాసుదేవ మంత్రములతో హోమం చేశాడు. ఆ హోమం చేసుకున్న తర్వాత అవబృధ స్నానం చేస్తూ ఉంటే ఇదిగో ఈ మైత్రేయుడు వచ్చాడనమాట. అందుకే మైత్రేయ, సరిగ్గా అవబృధ స్నానం చేస్తున్నప్పుడు నువ్వు వచ్చావు. నా సత్రయాగం హింసాపూరితమైన యాగం వశిష్ఠుని వల్ల ఆగింది. ఆ తర్వాత నేనేం చేశాను, మా పులస్తుడు అని పేరు కలిగిన ఒక ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, మహాత్మా ఎందుకు ఈ క్షణికోద్రేకం పొందుతూ ఉంటాం, జీవులై పుట్టిన వాళ్ళు ఎంత కాదనుకున్నా ఎప్పుడో ఒకప్పుడు కోపం పొందుతూ ఉంటారు, వీటికి మూల కారణం ఏమిటి అని అడిగాను. అప్పుడు ఆయన నాకు సృష్టి స్థితిలయాలకు సంబంధించిన విశేషాలు చెప్పాడు. అదే విష్ణు పురాణం అనే పేరుతో నీకు చెప్తాను, పులస్థుడు నాకు చెప్పాడు, నేను నీకు చెబుతున్నాను. మనం సంభాషించుకుంటున్న దాన్ని వ్యాసుడు పురాణ రూపంలో లోకానికి అందిస్తాడు అని పలికి ఈ మొత్తం పురాణం అందించాడనమాట. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన పరమాత్మకి ఒక క్షోభ్యత కలిగింది. ఈ సృష్టి అంతా చైతన్యంతో నిండి ఉన్నది. ఆ చైతన్యాన్ని మహాశక్తి అంటారు, లేక ఆదిశక్తి అంటారు. ఈ ఆదిశక్తి లేక చైతన్య శక్తి అంతటా వ్యాపించి ఉంటుంది, ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. అది ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది, కానీ దానికి రూపం లేదు, దానికి గుణం లేదు, దానికి కర్మ లేదు. గుణరూప కర్మములు ధరిస్తుంది, విడిచిపెడుతూ ఉంటుంది. అందుకే 6 లక్షణములు లేనిది అన్నారు చైతన్యాన్ని. చైతన్యాన్ని ఏమని చెప్పారు, అవికారుడు. మీరు విష్ణు సహస్రనామంలో ఉన్నారుగా, అవికారహ అని ఒక నామం ఉన్నది, వికారములు లేనివాడు. వికారములు అంటే ఏమిటి, ఉనికి ఉండుట అన్నమాట. ఉండడం ఉండదు, ఉండకపోవడం ఉండదు. రెండోది పుట్టుట, మనందరం పుట్టాం, ఆయనకు పుట్టడం లేదు. అదేమిటండి, ఉనికి పుట్టడం లేకుండా ఎలా ఉంటారు అంటారేమో, అంతటా ఉన్నదానికి ఫలానా చోటే ఉండడం అనేది ఉండదు కదా. ఆయన చూచాం సత్యనారాయణ గారిని చూడగానే కుర్చీలో కూర్చున్నారు, అంటే అది ఆయన ఉనికి. ఆయన ఉనికి ప్రస్తుతం కుర్చీ, కానీ పరమాత్ముడు అంతటా ఉన్నాడు. ఎక్కడున్నాడు ఎక్కడ లేడని ఎవడ చెప్పగలడు? కరెంటు తీగలో కరెంటు ఇక్కడే ఉందా అక్కడ ఉందా అని అడిగితే అది తెలివి తక్కువతనం. ఎందుకంటే తీగ అంతా వ్యాపిస్తూనే ఉంటుంది, అది ఎక్కడి నుంచైనా మనం దాంట్లోంచి చైతన్యాన్ని లాక్కోవచ్చు. కాబట్టి ఒకచోటే నిశ్చయముగా ఉన్నది అని చెప్పడానికి వీలు లేనివాడు ఉనికి లేనివాడు. ఇక రెండవది పుట్టడం. భగవంతుడికి మనకి తేడా ఉంది, మనం ఎంత వద్దనుకున్నా మనం పుడతాం, మనకి స్వేచ్ఛ లేదు. ఎక్కడ పుట్టాలో మన నిర్ణయం లేదు, ఎక్కడ పుట్టకూడదో అది మనం నిర్ణయించుకోలేము, ఎప్పుడు పోవాలో నిర్ణయించుకోలేము, ఎంతకాలం ఉండాలో నిర్ణయించుకోలేము. మంత్రి పదవి లాంటిది అది, ఎప్పుడు రాజీనామాలు అడుగుతారో ఎప్పుడు వస్తాయో తెలియవు. దానికి దీనికి చాలా గొప్ప పోలిక అనమాట. కానీ పరమాత్ముడు అలా కాదు, మనలాగా పుట్టడు, తనంత తాను స్వేచ్ఛతో ఎప్పుడు కావాలంటే ఎప్పుడు రాగలడు. కృష్ణుడిగా అవతరించాలనుకున్నాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆ కృష్ణ రూపంతో ఆయన దర్శనం ఇవ్వగలడు, మనం ఇవ్వలేం. అందుకని మనల్ది పుట్టుక, ఆయనది అవతారం. రాముడు అవతారం, ఇప్పటికీ రాముడు ఎంతోమందికి దర్శనమిస్తున్నాడు. హిమాలయాల్లో గంధమాదన పర్వతం ఉన్నది, ఆంజనేయుడు అక్కడ ఎంతోమందికి దర్శనమిచ్చాడు. అవి అవతారాలు. నరసింహ అవతారంతో ఆయన ఎక్కడైనా కనపడగలడు, అది అవతారం. అవతారంలో స్వేచ్ఛ ఉంది, ఎలా కావాలంటే అలా రాగలడు, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు రాగలడు, వద్దంటే వెళ్ళిపోగలడు. కానీ మనది జన్మము భవము, తెలుగులో పుట్టుక, దీనికి స్వేచ్ఛ లేదు, వద్దంటే వదలలేము, కావాలంటే రాదు. మనం పుట్టాలని పుట్టామా? రేపు పొద్దున పోవద్దు బాబో అనుకుంటే పోకుండా ఉంటామా? ఎంత కష్టపడ్డామండి, ఇంత బిల్డింగులు కట్టుకున్నామండి, ఇది వదిలి ఎలా పెడతామండి అని ఎంతోమంది పాపం దుఃఖపడుతూ ఉంటారు. ఏం చేస్తాం? ఎన్ని కట్టుకున్నా కట్టుకున్న దాన్ని కూడా వదిలి వెళ్ళిపోక తప్పదు. అలా వెళ్లకుండా ఉండాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కుదరటం లేదు కదా. అందుకని పుట్టుక అన్నారు దీన్ని, దాన్ని అవతారం అన్నారు. భగవంతుడికి ఒకటి ఉనికి లేదు, ఈ పుట్టడం లేదు. మూడవది పెరగడం, పెరగడము లేదు ఆయనకి. అందుకే బాలకృష్ణుడిగా ఉండగలడు, పెద్ద కృష్ణుడిగా ఉండగలడు ఆయన. మనక చిన్నప్పుడున్న రూపం రమ్మంటే ఏదో నా అలాంటి పక్కనట్టండి. కానీ ఎక్కువ మంది చిన్నప్పుడు ఎంత అందంగా ఉంటారో, ముసలయ్యాక ఎంత అసహ్యంగా అయిపోతారు. దిక్కుమాలిన తెల్లని మేసాలు, తెల్లని గొడ్డలు, ఆ తెల్లని జుట్టు, ఊడిపోయిన జుట్టు, అయ్యో ఆ పాత రోజులు ఫోటోలు చూసుకుని ఎంత బాగున్నాను ఇప్పుడు ఇలా ఉన్నానే అనుకుంటారు పాపం. ఎంత గింజుకున్న రూపం రమ్మంటే రాదు. ఈ పెరగడం అనేది మన లక్షణం. ఆయనకి పెరుగుడు ఉండదు, పెరిగితే తరుగుతాడు గనక. నాలుగవది ఇందాక చెప్పానా, మూడు పెరగడం, నాలుగు తరగడం, ఈ రెండూ లేవు ఆయనకి. ఎలా కావాలంటే అలాగే ఉండగలదు ఆ శక్తి. ఆ తర్వాత పరిణామం చెందడం అంటే మార్పు చెందడం. మార్పు అందరికీ అవసరమే, వద్దన్నా కుదరదు. మొన్నటిదాకా పరిగెత్తిన వాళ్ళని ఇవాళ చూడండి, వీల్ చైర్లో కనబడుతున్నారా లేదా? కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చున్న వాళ్ళు కుర్చీలు ఎక్కుతున్నారు. కుర్చీలు ఎక్కిన వాళ్ళు ఆ తర్వాత అసలు కనపడకుండా గోడెక్కుతున్నారు, కొండెక్కేస్తున్నారు. మార్పు చెందుతూ ఉంటారు అలా క్రమక్రమంగా. ఈ మార్పులు ఆయనలో ఉండవు. ఎప్పుడు పరమాత్మ అంటే ఒకే రకం ఉంటాడు. క్షీరసాగరంలోకి వెళ్ళి ఆయన చూసిన నారదాదులు ఎప్పుడు చూసినా అలాగే ఉంటాడు ఆయన. ఆఖరిది ఆరవది నాశనం, ఆయనకి నాశనం లేదు. మన రూపం మార్పులు చెంది చెంది పరిణామాలు చెంది చెంది తర్వాత కనబడకుండా పోతుంది. ఒకప్పుడు ఒక ఆయన ఉండేవాడండి, ఏం చెప్పాడండి పురాణాలు, గుంటూరు వచ్చి 45 రోజులు 19 రోజులు చెప్పేశాడు అంటారనమాట, ఓ 30 ఏళ్ల తర్వాత నా గురించి అంటే. అప్పటికి ఇంక ఈ మనిషి కనపడ్డం, ఇంకో 30 ఏళ్ళు గ్యారంటీగా ఉంటానండి. ఇప్పటికి అర్థమైందా మీకు? ఇప్పటికీ అర్థం కాలేదా? అయిపోయింది కాబట్టి కనీసం 30 ఏళ్ళైనా ఉండనివ్వడారా బాబు నన్ను. కాస్త పురాణాలు అంటే ఆరోగ్యంగా. ఈ ఆరు వికృతులు లేని వాణ్ణి అవికార, అవికారాయ నిత్యాయ శుద్ధాయ పరమాత్మనే. పరమాత్ముడు అటువంటి అవికారుడు. ఈ రెండవ సర్గలో పరాశరుడు ఎత్తుకోవటమే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరోపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే ఈ శ్లోకంతో ప్రారంభించాడు పరాశరుడు. విష్ణు పురాణం ప్రారంభమే ఈ శ్లోకంతో మొదలెట్టాడు. దీన్నే చాలామంది విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకాల్లో చేర్చుకున్నారు. నిజానికి ఇది ఇక్కడ శ్లోకం. ఏ వికారము లేనివాడు, ఇందాక చెప్పిన ఉనికి, పుట్టడం, పెరగడం, తరగడం, మార్పు చెందడం, నాశనం పొందడం అనే ఆరు రకాల వికారములు లేనివాడు. శుద్ధాయ, ఆయన శుద్ధస్వరూపుడు, అందులో కల్తీ లేదు. బంగారంలో ఒక గొలుసుగా మారేటప్పుడు కొంత కల్తీ కలుపుతారు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 24 క్యారెట్లు అంటారు. కానీ 24 క్యారెట్లు కూడా 24 ఉండదు మళ్ళీ. ఎప్పటికైనా అందులో ఏదో ఎంతో కొంత శాల్తీలో కల్తీ ఉంటుంది, కుదరదట, లేకపోతే ఆభరణం అవ్వదట. కానీ పరమాత్ముడు నిత్యశుద్ధుడు, అందులో ఏ విధమైన అశుద్ధ పదార్థం ఉండదు, కాలుష్యం ఉండదు, నిత్యం ఉంటాడు ఆయన. నిన్న ఉన్నాడు, ఇవాళ్ళు ఉంటున్నాడు, రేపు ఉంటాడు, సర్వకాల సర్వావస్థలలో ఉంటాడు. మన ఆత్మని జీవాత్మ అన్నారు. జీవుడి యొక్క శరీరంలో ప్రవేశించిన సూక్ష్మాత్మ జీవాత్మ. అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మలన్నిటి యొక్క సమష్టి రూపం పరమాత్మ. అందుకే ఆయన పరమ ఆత్మస్వరూపుడు. ఆయన ఒకే స్వరూపుడు, ఏకైక స్వరూపుడు ఆయన. ఇంకా ఆయన తప్ప మరొకటి లేడు. అది సత్పదార్థం. సత్పదార్థము అంటే అన్నిటికీ ఉండడానికి మూల కారణమైన పదార్థం, ఇన్నింటినీ సృష్టించడానికి పనికొచ్చే పదార్థం. అటువంటి సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించిన విష్ణువునకు నమస్కారము. విష్ణువు అంటే వ్యాపకశీలుడు, అంతటా వ్యాపిస్తాడు, ఇక్కడ అక్కడ అనడానికి వీల్లేదు. సర్వజిష్ణవే, జిష్ణువు అంటే జయం పొందేవాడు, జయశీలుడు. ఒక పని మొదలు పెడితే అందులో అపజయం లేకుండా ఎప్పుడూ జయమే పొందగలిగితే అటువంటి శబ్దానికి జయ జిష్ణు అని పేరు అన్నమాట. విష్ణువునికి జిష్ణు అని ఎందుకు పేరు? ఆయనకి ఎప్పుడూ ఎక్కడ అపజయం ఉండదు. అవతారం ఎత్తినప్పుడు కూడా ఆ రూపంతో చేయలేని పనులు ఇతరుల చేత చేయిస్తూ ఉంటాడు. ఆయన కృష్ణావతారంలో చేయలేని పనులు కృష్ణుడిగా కాకుండా ముచ్చుకుందుడి ద్వారా కొందరిని చంపించాడు, భీముడితో కొందరిని చంపించాడు, ధర్మరాజు చేత కొందరిని చంపించాడు, అర్జునుడి చేత కొంతమందిని చంపించాడు. ఎవరి చేత ఏ పని చేయించాలో అలా చేయిస్తూ ఎప్పుడూ జయము తప్ప అపజయం ఎరగని వాడు గనక ఆయన జిష్ణువు అన్నారు. అటువంటి పరమాత్మకి శుద్ధ చైతన్య స్వరూపుడు అని పేరు. ఆయన ఎప్పుడు పరిణామం చెందడు కానీ కదలుతూ ఉంటాడు చైతన్యం గనక. అలా కదలుతూ ఒకసారి అనుకున్నట్ట లోకాలని సృష్టించాలి అని ఆయనకు సంకల్పం పుట్టింది. అప్పుడు ఆయన శరీరాన్ని మూడుగా మార్చుకున్నాడు. అవే త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే పేరుతో ఆయన త్రిమూర్తి ఆత్మకుడయ్యాడు. ఈ మూడు ఒకటే కానీ ఆ మూడు మూడు కింద కనబడుతూ అజ్ఞానులను భ్రమలో పెడుతూ ఉంటాయి, భ్రమింపచేస్తూ ఉంటాయి. ఈ త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మగారు హిరణ్య గర్భుడు అని పిలువబడ్డాడు. ఆయన శ్రీమన్నారాయణుని బొడ్డులోనూ ఉన్న తామర పువ్వులోంచి పుట్టుకొచ్చాడు. ఆయన రేతస్సు హిరణ్య వర్ణంలో ఉండేది గనక హిరణ్య రేతస్సుడు అని పిలువబడ్డాడు. ఈయన సృష్టికర్త అయ్యాడు. బ్రహ్మగారు సృష్టించిన వాళ్ళందరినీ పోషిస్తూ వారికి ఉనికి కల్పించే బాధ్యత శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు. వీళ్ళందరినీ తిరిగి సంహరించి లయం చేసుకుని తనలో కలుపుకునేది శివరూపంతో పరమాత్మ స్వీకరించాడు. ముందుగా బ్రహ్మగారు హరికి నమస్కరించి హరి ఆజ్ఞతో సృష్టి చేయాలనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా సృష్టి ఎలా చేయాలో ఆయనకు తెలియలేదట. ఎవరిని సృష్టిద్దాం, ఎలా సృష్టిద్దాం అనుకున్నాడు. అప్పుడు ఆయన, నా బుర్రతో ఏ ఆలోచన చేయలేకపోతున్నాను, ఆలోచనతో సృష్టి చేయలేకపోతున్నాను, కాబట్టి దీనికి తపస్సే ముఖ్యం అనుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశాడు, కఠోర తపస్సు చేశాడు. ఆ తపశ్శక్తికి మెచ్చుకుని విష్ణువు, ముందుగా నీవు సృష్టి పెరగడానికి సహాయకుల్ని సృష్టించుకో అన్నాడు. అప్పుడు బ్రహ్మ యొక్క ముఖం నుంచి మనస్సు నుంచి మహాత్ములు కొందరు పుట్టుకొచ్చారు. మరీచి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్ష ప్రజాపతి, ఇటువంటి వాళ్ళు ప్రజాపతులంతా బ్రహ్మ మానస పుత్రులై పుట్టారు. నారదుడు, సనక సనందనాదులు వీరు కేవలం ముఖం నుంచి కాక మనస్సంకల్పంతో పుట్టారు. వీరితో పాటు కొంతమంది మహర్షుల్ని కూడా తన మనస్సంకల్పంతో పుట్టించాడు. అందుకే బ్రహ్మగారి ముఖం నుంచి సంకల్పం నుంచి పుట్టినటువంటి వాళ్ళు ప్రజాపతులుగా బ్రహ్మ మానస పుత్రులుగా పిలువబడ్డారు. వీరి కోసం మళ్ళీ ఆయన స్త్రీలను సృష్టించాడు. దక్షుడికి వీరిని మొదలైనటువంటి భార్యలను ఇచ్చాడు. వశిష్ఠాది మహర్షులకి ఆయా ప్రాణులకి తగినటువంటి భార్యలను అందించాడు. మరీచి అనే ఆయనకు కూడా మారీచిని అని పేరు కలిగిన స్త్రీనిచ్చాడు. ఈ ఇద్దరికి కశ్యపుడు అనే ప్రజాపతి పుట్టుకొచ్చాడు. ఈ కశ్యప ప్రజాపతి దక్షుడి కుమార్తెల్లో పదముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. అదితి, దితి, వినత, కద్రువ, శ్యాన మొదలైన వాళ్ళు. వీళ్ళందరూ అలా పెరుగుతున్నారు కానీ ఇంకా సృష్టి అభివృద్ధి అవ్వలేదు. ప్రత్యేకించి మానవ జాతిని సృష్టించాలనిపించింది ఆయనకి. అందుకని వెంటనే ఏం చేశాడు, కుడి చేతు నుంచి ఒక మహాపురుషుణ్ణి సృష్టించాడు. ఈ బ్రహ్మగారికి స్వయంభూ లేక ఆత్మభూ అని పేరు. బ్రహ్మాత్మభూ స్వరజ్యేష్ఠ పరమేష్ఠి పితామహ. బ్రహ్మ ఆత్మభూ పరమేష్ఠి పితామహుడు స్వరజ్యేష్ఠుడు ఇవన్నీ బ్రహ్మగారి పేర్లు. అందులో ఆయనకి ఆత్మభూ అంటే తనంత తాను పుట్టినవాడు అని అర్థం. తనయంత తాను విష్ణువు యొక్క బొడ్డులో నుంచి ఒక రూపంతో ఆవిర్భవించాడు. అందుకనే స్వయంభూ లేక ఆత్మభూ అంటారు. ఆయన కుడి చేతు నుంచి పుట్టినవాడు అవడం వల్ల ఒక మహాపురుషుడికి స్వయంభువమనువు అని పేరు వచ్చింది. అతడు బంగారపు రంగులో ఉండేవాడు, పరమసుందరుడు, మహాశక్తివంతుడు. అతడు కుడి చేతి నుంచి పుట్టాడనమాట, బ్రహ్మగారి కుడి చేతునంటి. ఎడమ చేతి నుంచి పరమసుందరీమణిని సృష్టించాడు ఆయన. కొన్ని వందల మంది స్త్రీల సౌందర్యం అంతా ఆవిడలో కనపడిందిట. కొంతమందిలో ఒక్కొక్క ఆకర్షణ ఉంటుందండి. ఒక్కొక్కరికి ముక్కు బాగుంటుంది, ఒక్కొక్కరికి బొజ్జ బాగుంటుంది, ఒక్కొక్కరికి శంఖంలా ఉంటుంది చక్క మెడ, కొందరికి చేతులు బాగుంటాయి, కొందరికి కాళ్ళు బాగుంటాయి, కొందరికి చెవులు బాగుంటాయి. కానీ అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు ఈ సృష్టిలో ఎక్కడ ఉండరు, చాలా అరుదుగా ఉంటారు. ఏదో ఒక లోపం ఉంటుంది. భగవంతుడు ప్రతి వ్యక్తిలో ఒక లోపం పెడతాడనమాట. సకలావయవాలు తీర్చిదిద్దినట్లుగా ఉండే సౌందర్యవంతులు ఎంతమంది ఉంటారండి? ఏదో గుంటూరులో ఇలాంటి పుణ్యాత్తులు ఉన్నారు పక్కన పెడితే. సాధారణంగా ఎక్కడో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక లోపం. కానీ బ్రహ్మగారి ఎడమ చేతి నుంచి పుట్టిన స్త్రీలో సుందరీముడులు అందరిలో ఉన్న సౌందర్య లక్షణాలన్నీ ఒక చోట చేరేట. అందుకని కొన్ని వందల మందిలో ఉన్న సౌందర్య లక్షణములన్నీ ఆవిడలో ఉన్నాయి కనుక శతరూప అన్నారు ఆవిడ. ఇప్పుడు బ్రహ్మగారు ఈ శతరూపని స్వయంభవ మనువుని దగ్గరికి పిలిచి, నాయనలారా, మీ ఇద్దరు మానవుల్ని సృష్టించండి. ఇప్పటి వరకు నా మనస్సంకల్పంతో లేక ముఖం నుంచి ఎంతోమందిని సృష్టించాను, మానవులు ఇంతవరకు ఇంకా పుట్టలేదు, దేవజాతి వాళ్ళు ప్రజాపతులే పుట్టారు, మీ ఇద్దరిని దంపతులుగా చేరుస్తున్నాను, మీ ఇద్దరు స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా మైథున క్రియ ద్వారా సృష్టిని పెంచండి అని వారిద్దరిని దంపతుల్ని చేశాడు. మొట్టమొదటి దంపతులు మానవులకి తల్లిదండ్రులైన వాళ్ళు, మొదటి దంపతులు ఈ స్వయంభువు శతరూప. ఆయనకి మనువు అని పేరు. ఆ మనువు యొక్క సంతానం కనుక మనకేమని పేరు వచ్చింది, మానవులు. మానవుడు అంటే మనువు యొక్క సంతానం. పిచ్చ పెరుగులు తెలివిక మనువాదం మనువాదం అని ఏడుస్తారు, కానీ మనువు యొక్క సంతానమే మానవులు అంటే. ఆయన లేకపోతే మానవ శబ్దమే లేదు, నువ్వు రాక్షసుడు అవుతావు లేకపోతే. ఈ విధంగా వాళ్ళిద్దరు దంపతులు అయ్యారు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. తర్వాత కూతుళ్ళు చాలామంది పుట్టారు. అందులో కూతురికి దేవహూతి అని పేరు. ఈ దేవహూతి మహాత్మురాలు. ఈవిడ వల్ల లోకంలో యోగశాస్త్రం ప్రసిద్ధికెక్కుతుంది అని ఆకాశవాణి పలికింది. వెంటనే స్వయంభవ మనువు ఈమెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దామా అనుకున్నట్ట. ఈవిడ వల్ల యోగశాస్త్రం లోకంలో ప్రసిద్ధికెక్కుతుందని ఆకాశవాణి పలికింది కదా, కాబట్టి అటువంటి భర్త దొరకాలి ఈవిడికి అని బ్రహ్మ దగ్గరికి వెడితే బ్రహ్మగారు అన్నాడు, కర్దముడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, నా ముఖం నుంచి పుట్టాడు, ఆయనకిచ్చి అమ్మాయిని పెళ్లి చేయన్నట్ట. వెంటనే స్వయంభువు ఒక విమానం ఎక్కి ఈ అమ్మాయిని కర్దముడి దగ్గరికి తీసుకెళ్లాడు. దేవహూతి అని పేరు కలిగిన తన కూతుని వెంట పెట్టుకుని కర్దమ ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో కర్దముడు హిమాలయ పర్వతాల్లో మహాతపస్సు చేస్తున్నట్ట. ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన నీకు నమస్కారం, మహాత్ముడివి నువ్వు, యోగివి, బ్రహ్మ మానసపుత్రుడివి, పైగా ప్రజాపతుల్లో ఒకడివి, బ్రహ్మగారు నిన్ను నా అల్లుడు కావాలని కోరాడు, ఈ అమ్మాయిని దేవహూతి నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నానన్నట్ట. నేను మాట్లాడేదాకా తనంత తాను మాట్లాడకుండా ఉంటే ఆమెను స్వీకరిస్తానన్నాడు ఈయన. వెంటనే ఈయన దేవహూతికి తిరిగాడు. అమ్మాయి కండిషన్ విన్నావు కదా అంటే, తనంత తాను ఆయన పలకరించేదాకా పెళ్ళైనా నేను ఆయనతో మాట్లాడకూడదు అంతే కదా, ఓకే అంది ఆవిడ. ఇలా ఎంతమంది అంటారండి, పెళ్ళయ్యేటప్పుడు భర్తగారు కండిషన్ పెట్టి తనంత తాను మాట్లాడకూడదు, నేను అంటేనే మాట్లాడాలి అంటే ఆ కాపురాలు సాగవు, కష్టం. ఏదో ఆ కాలం వేరు, ఆ మహాత్మురాలు వేరు, ఆ అన్నవాడు గొప్పవాడు. ఇప్పుడంతా తిక్కమేడం ఎక్కువైపోయింది. మగవాళ్ళకి తిక్కే ఆడవాళ్ళకి తిక్కే వచ్చేస్తుంది, ఏమిటో తెలియట్లేదు. కానీ ఆ అంటే ఉంటే కోపం వచ్చేస్తుంది, అంత కోపం రాకూడదు. ఇద్దరు ఐకమత్యంతో ఉండాలి. దంపతులు అంటే ఎలా ఉండాలండి, ఎంతో ప్రేమతో కలిసి ఉండాలి, అప్పుడు సృష్టి కలిసి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి తీవ్ర క్రోధం తెచ్చుకుని విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. విడాకులు ఇంకా తప్పనిసరి పరిస్థితి వెళ్ళాలట. ఒక దుర్మార్గుడు, నీచుడు, ఏ లవ్ జిహాదీ దుర్మార్గుడో చేరాడు అనుకోండి, అప్పుడు ఆ దుర్మార్గుడు నరిగి అవతల పారేసినా తప్పులేదు, అప్పుడు విడాకులు పుచ్చుకోవాలి. చిన్ని చిన్ని వాటికనమాట విడాకులు పుచ్చుకోకూడదు. పెసరట్టు వెయ్యి అన్నట్టు ఈ దుర్మార్గుడు. పాప ఇంట్లో పెసరట్టు వేసి అలవాటు లేదు, నేను వెయ్యలేనంది, పెసరట్టు అడిగితే కాదన్నావు కనుక విడాక్ 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 అన్నట్ట. పెసరట్టు కోసం విడాకులేంటి కర్మ కాకపోతే? వీటి మీద పెసరట్టు అప్పుడు వేయాల్సింది అమ్మాయి ఒళ్ళు మండిపోయి, ఎరా నీకు పెసరట్టు కావాలి దానికోసం విడాకులు అట్టావా అని అట్లకాడ కాల్చి వాత పెడితే మళ్ళీ జీవితంలో పెసరట్టు అడగడు, పెసరట్టు అడగడు అసలు. అలాగే ఆ మధ్యన ఒక ఆవిడ గాజులు అడిగిందిట, బంగారపు గాజులు. నేను కొనలేనన్నట్ట. గాజులు అడిగితే కాదన్నావు గనక వెంటనే కోర్టులో వేసేస్తున్నాను అందిట. గాజుల కోసం విడాకుల దాకా వెళ్ళకండి, కాస్త బూజులు బొరలోంచి తెలుపుకుని ఐకమత్యంతో ఉండడానికి ప్రయత్నిస్తాయి. ఎంత మంచివాళ్ళు అండి మీరు, అసలు పెళ్ళై 25 సంవత్సరాలు 50 పుట్టినరోజులు జరుపుకుంటారు. ఈ మధ్యనే ఇవాళ ఎవరో ఫేస్బుక్లో పెట్టినాక పెట్టారు, నాకు చూడటం చేత కాదు కదా, అందుకని గురువుగారు చూశారు ఎంత గొప్ప విషయమో. 50 ఏళ్ళు ఎందుట పెళ్ళయి వీళ్ళకి, అదొక ఘనకార్యం. 50 ఏళ్ళు కలుసున్నారంటే వాటిలో మరి ఏడాది గడిస్తేనే పండగ. ప్రతి సంవత్సరం పెళ్ళైన తర్వాత మొదటి వార్షికోత్సవం, ద్వితీయ వార్షికోత్సవం, ఏదో పురాణ వార్షికోత్సవం జరుపుకున్నట్టుగా, అష్టాదశ పురాణ వార్షికోత్సవం జరుపుకున్నట్టుగా జరుపుకుంటారు అన్నమాట. ఇప్పుడు చాలా గొప్ప విషయం, అలా కలిసి ఉండే రోజులు కలవాలని. ఆ మధ్యన ఒక ఆయన పురాణం చెప్పాను, ఒక ఆయన ఉన్నాళ్ళు అండి, ఆయన పాతకాలపు దాని ఏదో ఉంటుంది భార్యాభర్తలకు సంబంధించిన ప్రోగ్రాం, అందులో ఆయన పక్కన ఒక భార్య ఉంది. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఈ మధ్యన ఇంకో భార్య ఉంది, ఇంక ఇక్కడ అందరూ అనమాట. ఇదేమిటి అప్పుడు మీరేమో అందులో ఇంకొక ఆవిడ ఉంది ఈవిడుందంటే, ఆవిడ వెళ్ళిపోయిందిట, ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు చెప్పలేడు, పైగా అందరికీ దంపతులు ఐకమత్యంతో ఉండాలంటాడు. ఇదో విచిత్రం కలియుగంలో, ఇలా గడ్డి పరకలు తయారవుతున్నాయి కలియుగంలో. ఆ అంటే ఊహ అంటే సారు, విడాకుల దాకా వెళ్ళిపోతే రోజుకు ఒక ఆపరం అయితే ఎంత అధర్మం అది. సాధ్యమైనంత వరకు ఐకమత్యంతో ఉండడానికి ప్రయత్నించాలట. ఇక తప్పనిసరి పరిస్థితి వస్తే, ప్రాణాపాయ స్థితి వస్తే అప్పుడు విడిచిపెడితే అందులో ఏ దోషమో ఉండదు. అది మనకే తెలుస్తుంది కదా, ఒక దుర్మార్గుడు మనం బతకనవ్వట్లేదని తెలిసినప్పుడు వదిలి ఏం చేస్తాం మరి? ప్రాణం పోతుంది కదా, ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని శాస్త్రం చెబుతుంది కదా. ప్రాణాపాయ స్థితులు ఏదైనా చేయొచ్చుట, అప్పుడు ఏం చేసినా దోషం కాదు. అలాగే ఏ కార్యక్రమంలో అసత్యాలు ఆడేటప్పుడు కూడా, ప్రాణాతురుడైనతో పరిణయంబునయందున పల్కు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మములు ఉన్నారు. ప్రాణాతురుడైనప్పుడు పెళ్ళిళ్లలో చిన్న చిన్న అసత్యాలు ఆడచ్చు, కొట్లాడుకోవచ్చు, కానీ అనవసరంగా కొట్టుకోకూడదు. దేవహూతి ఏ దివ్యశక్తితో ఉన్నదో మనకి దీన్ని బట్టి తెలుస్తున్నది. ఆవిడికి భర్త గొప్పతనం అర్థమయ్యింది, అందుకని ఆయనని నేను పలకరించను, ఆయన్ని పెళ్లి చేసుకుంటానంది. కర్దముడు మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళయ్యిందిటండి వాళ్ళకి. రోజు హిమాలయ పర్వతాల్లో అలా కళ్ళు మూసుకుని తపస్సు చేసేవాడు, ఏదో అప్పుడప్పుడు కళ్ళు తెరిచేవాడు, తెరిచి కమండలం అనేవాట, ఆ కమండలం తెచ్చేది, నీళ్లు అనేవాడు కమండలంలో నీళ్లు పోసేది, దండం అంటే దండం, ఇంకేం మాట్లాడకూడదు ఆయన ఏమంటే అది, మాట్లాడకూడదని కండిషన్ కదా. 1000 ఏళ్ళు అలాగా ఆయన తపస్సు చేశాడు. ఈ 1000 ఏళ్ళు పెళ్ళయి కూడా ఆయన దగ్గర కూర్చుంది ఆవిడ, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కదా, అందుకని చక్క 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 క్షణాల్లో స్నానం చేసేది పాపం. అట్టకట్టేసిన జుట్టును కూడా జడలు వేసుకోవడానికి లేక అలా జటాజోటాలు కట్టుకుంది, తోముకును కూడా స్నానం చేసేది కాదు. ఎందుకంటే ఏ టైంలో ఈ భర్తగారు కళ్ళు తెరిచి నీళ్ళు అంటాడో తెలియదు, పిలిచినప్పుడు పలకాలి, పిలవనప్పుడు పలకకూడదు, అందుకని ఎప్పుడు ఎదురుకుండా కూర్చోవడమే. చాలా కష్టం అది ఆవిడ కాబట్టి, మహాత్మురాలు కాబట్టి ఆ పని చేయగలిగింది. మనం నాయన వస్తున్నావా అంటే బాత్రూంలో ఉన్నానండి, ఫోన్ ఎత్తలేదని అంటారు ఇప్పుడు శిష్యులు. ఎవరు బాత్రూంలో ఉన్నారో ఎవరు ఎత్తారో ఏం తెలియదు మనకి, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. కానీ ఆ రోజుల్లో ఆవిడ ఎదురుకుండా కూర్చుందిట, 1000 ఏళ్ళుటి పైగా, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, 1000 ఏళ్ళు అయ్యాక కర్దముడు ఒకరోజున కళ్ళు తెరిచి 2 చేతులు చాచి ఆవిడ 2 చేతులు పట్టుకుని, దేవహూతి నేను మహాతపస్సు చేస్తూ ఆ తపస్సుతో పాటు నిన్ను పరీక్షించాను, నా పరీక్షలో పూర్తిగా ఉత్తీర్ణురాలివయ్యావు, 1000 సంవత్సరముల కఠోర దీక్ష నువ్వు నాతో ఎలా అనుభవించావో తెలియటం లేదు, నిద్ర ఆహారం అన్నీ విడిచిపెట్టి యవ్వనమంతా త్యాగం చేసి నా ఎదురుగుండా కూర్చున్నావు, నీ ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోతున్నా సరిగ్గా స్నానం చేయలేకపోయావు, వేళకి తిండి లేదు, నేను పెడితే తినడం లేతే లేదు, నిద్ర సరిగ్గా లేదు, నీ కళ్ళు లోతుకుపోయాయి, ఇది నాకు ఆశ్చర్యము కలిగిస్తున్నది, ఇప్పుడు నువ్వు కోరుకో, ఏం కావాలి నీకన్నాడు. ఈయన శక్తి ఆవిడికి తెలుసు, 1000 ఏళ్ళు కదలకుండా ఎవడు తపస్సు చేస్తాడండి, అప్పుడే ఇతడు మహాత్ముడని ఆవిడికి తెలుసు కనుక నేను పెళ్లి చేసుకుని నీతో దాంపత్య సుఖాలు అనుభవించాలనుకున్నాను, కుదరలేదు. 1000 ఏళ్ళు నువ్వు నీ ఎదురుగుండా పెట్టి నన్ను అలా కూర్చోబెట్టావు, కాబట్టి నాకు స్త్రీ పురుష సాంగత్యంలో ఉన్నటువంటి మాధుర్యం చవి చూపించు అంది. ఆయన నవ్వాడు, ఆయన మాయమైపోయాడు, కనపడలేదు. ఇదేమిట్రా అనుకునే లోపు అందమైన ఒక విమానం ఆకాశం నుంచి దిగింది. ఆ విమానంలో 16,000 మంది సుందరీమణులైన స్త్రీలు ఉన్నారు. వాళ్ళంతా కిందకు వచ్చి ఈ దేవహూతిని హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక మందాకిని దగ్గరికి తీసుకెళ్లారు. అందులో ముంచి స్నానం చేయించారు. స్నానం చేయటంతో అంతఃపూర్వం కంటే ఇంకా సుందరిగా మారిపోయింది ఆవిడ. ఓహో, ఇది భర్తగారు చేసిన ఏర్పాటుని కనిపెట్టింది. వాళ్ళు స్నానం చేయించగానే ఈవిడ శరీరం పుష్టిగా అందంగా తయారైంది. వాళ్లలో కొందరు వచ్చి గంధం పూశారు, కొందరు నగలు అలంకరించారు, కొందరేమో తల వెంట్రుకలు దువ్వారు. అట్టగట్టిన చుట్టంతా విడదీసి దువ్వి చక్కని జడ తయారు చేశారు, అలంకారం చేశారు. ఆవిడ శరీరం అంతా సుగంధంతో నిండిపోయింది. తన రూపం అద్దంలో చూసుకుని తానే మూర్చిపోయింది. ఆ తర్వాత విమానం ఎక్కించారు వాళ్ళు. 16,000 మంది, ఒక్కడుంటే చాలు, నిజానికి అసిస్టెంట్. ఇంతమంది ఉండి నీకు పువ్వులు కావాలా, నవ్వులు కావాలా, జడగంటలు కావాలా, ముక్కు నత్తు కావాలా, కంకణం కావాలా అని అడగడం మొదలెట్టారట. నాకెవరో వద్దు, నా భర్త కావాలండి ఆవిడ, ఇవేం వద్దంది. అంటూ ఉండగానే ఇంకో విమానం వచ్చింది అక్కడికి. ఆ విమానంలోంచి మంచి సుందరుడు, పరమసుందరాకారుడు, నన్ను కూడా మించిన అందగాళ్ళండి ఆయన, అటువంటి వాడు ఒకడు వచ్చాడు. ఆయన ఎవరా అని చూస్తూ ఉంటే, ఏం దేవహూతి నన్ను గుర్తుపట్టలేదా అన్నట్ట. ఆయనే భర్త గారు. అంతపూర్వం ఏమో గడ్డాలు, దిక్మాలను వేశారు, జటాచుటాలతో ముసలాళ్ళు అయిపోయినటువంటి భర్త గారు ఇప్పుడు చూస్తే నవమన్మథాకారుడు, నవమన్మథాకార అని పూర్వం పాడేవారే అలా ఉన్నాడు ఆయన. ఆవిడకి మతే పోయిందనమాట. ఈయన కామరూపుడు, ఏ రూపం కావాలంటే రూపం ధరించగలడని అర్థమైపోయింది. మంచి కుర్రవాళ్ళ మారిపోయాట. ఇంకేముంది, ఆ ఇద్దరు ఒక విమానంలో చేరారు. పగలు లేదు, రాత్రి లేదు, పాటలు పాడుకున్నారు, అలంకరించుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, రతిక్రీడలు జరిపారు, హాయిగా ప్రపంచమంతా చుట్టారు, అన్ని లోకాలు తిరిగారు. ఒకరోజా రెండు రోజులా, 1000 ఏళ్ళు ఈయన తపస్సు చేస్తున్నప్పుడు ఆవిడ ఎదురుగుండా కూర్చుని సేవ చేసింది. ఇప్పుడు విమానంలో 1000 ఏళ్ళు తిరిగారు వాళ్ళు. 1000 ఏళ్ళు 1000 క్షణాల్లో గడిచిపోయాట. ఆనందంగా ఉన్నప్పుడు రోజులు గడిచిపోతాయి, టక 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 వెళ్ళిపోయాయి. 1000 ఏళ్ళు అయ్యాక, సుందరి నేను నీతో కాపురం చేస్తానని మాటిచ్చాను, 1000 ఏళ్ళు గడిచింది, నువ్వు చేసిన 1000 ఏళ్ళ సేవకి 1000 ఏళ్ళు చాలనగానే ఆవిడకి మతిపోయి, అప్పుడే 1000 ఏళ్ళు గడిచేటండి నిజంగానా అంది. అంటే అబద్ధం ఆడతానా అన్నాడు ఈయన. సరిపోదండి, అంటే చెల్లుకు చెల్లు అవుతుంది, ఇంకొక 1000 ఏళ్ళు మీతో సుఖంగా గడపాలందిట. సరే అన్నాడు ఆయన. ఇంకో 1000 ఏళ్ళు గడిపేలోపు చాలామంది కూతుళ్ళు పుట్టుకొచ్చారు. ఆ తర్వాత కొడుకులు పుట్టారు. ఇక నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. ఏమండి, మీ దారి మీరు చూసుకుంటే నేనేమైపోతానంటే, నేను ముందే చెప్పాను, 2000 సంవత్సరాలు నీకు ప్రపంచంలో ఎవరూ పొందలేని సుఖాలు అందించి తిరిగాను. ఇదిగో కొడుకులు కూతుళ్ళు, వాళ్ళని చూసుకుంటూ సుఖంగా ఉండు, ఇక నేను తపస్సు చేసుకుంటాను అన్నాడు ఆయన. అయితే ఓ పని చేద్దాం, వీళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యతలు నేను వహించలేను, కొడుకులకి కూతుళ్ళకి కాస్త పెళ్లి చేసి వెళ్ళిపోండి అంది. నా నెత్తి మీద మళ్ళీ కొత్త బాధ్యత పెట్టావా అని ఈయన. మంచి మంచి మహానుభావులైన ఋషుల్నేమో కూతుళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు, కొడుకులకి ప్రజాపతుల కుమార్తెలిచ్చి పెళ్లి చేశాడు. ఇక నేను వెళ్ళిరానంటే ఏమండో, కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు కూతుళ్ళు ఎవరి దారిని వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోతారు, ఇప్పుడు నేనేం చేయను, నాకు బోధలు చేసేవాడు ఒకడు కావాలి, మీ వల్ల ఒక మహాయోగి విష్ణుస్వరూపుడు కొడుకుగా పుట్టాలి అంది. ఓరి మళ్ళీ ఇదోటి ఉందా అనుకున్నాడు ఈయన. వెంటనే శ్రీమన్నారాయణుణ్ణి భక్తితో ధ్యానించాడు. ఆయన అనుగ్రహంతో ఆవిడ గర్భం ధరించి కొడుకుని కన్నది. శ్రీ మహావిష్ణువే తన అంశతో ఈ దేవహూతి గర్భంలోంచి పుత్రుడిగా పుట్టాడు. మంచి నల్లని రంగులో ఉండేవాడు ఆయన. ఆయన జటాచూటములు కూడా కపిల వర్ణంలో ఉండేవి, అందుకని ఇతనికి కపిలుడు అని పేరెట్టారు. ఆయన పేరు తెలియనివాడు ఉంటాడు, తిరుపతి జీవితంలో ఎప్పుడైనా ఒకసారినా వెళ్ళుంటారుగా, కపిల తీర్థం అనే పేరు వినలేదా? ఆయన ఏర్పాటు చేసిన తీర్థం కపిల తీర్థం. అంటే కపిల మహర్షి అంటేనే జగత్ప్రసిద్ధుడు. అమెరికా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కాలిఫోర్నియా అంటే కపిలుడి యొక్క అడివది, కపిలుడు తపస్సు చేసిన అడివది, కపిలారణ్యమే కాలిఫోర్నియా. అంతటి మహాత్ముడు సగరుడు అనే ఆయన 60,000 మంది కొడుకులు కంటే 60,000 మందిని కంటి మంటతో బూడిద చేసి పారవేసిన వాడు ఈ కపిలుడు. దేవహూతికి కర్దముడికి కొడుకు ఆయన. ఇప్పుడు కర్దముడు, ఇతడు విష్ణువు, యోగశాస్త్రము నీకు బోధించడానికి పుట్టాడు. ఒకప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఆకాశవాణి నీ కడుపున యోగి పుడతాడు అని చెప్పింది. ఇదిగో అతడే ఇతడు. ఈ మహాత్ముణ్ణి సేవించు. కొడుకు కదా అనుకోకు, కొడుకైనా దేవుడు దేవుడే. తల్లిగా ఆయన నిన్ను గౌరవించినా ఆయన్ని భగవంతుడిగా భావించు, భక్తితో సేవించు. తద్వారా నువ్వు తరిస్తావు. నువ్వు తరించడానికి నీకు ఒక గురువుని అందించాను, ఇక నన్ను మాత్రం పట్టుకోకు అని ఆ ఇద్దరికి రామ్ రామ్ బలికి వెళ్ళిపోయాడు. ఆయన తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పటికి ఈవిడికి కూడా ఇక ఈ సంసార వ్యామోహం తగ్గింది. కొంచెం గురువుని ఆశ్రయించి గురువు ద్వారా యోగశాస్త్రం తెలుసుకోవాలనిపించింది. కుమారుడి దగ్గరకు వచ్చింది. పుట్టి పుట్టడంతో నల్లని జటాచోటములతో, నీలమేఘఛాయ శరీరంతో, మెడలో రుద్రాక్షలతో, చెవులకు రుద్రాక్ష పోగులతో, నల్ల జింక చర్మంతో, దండంతో, కమండలంతో పుట్టిన మహాత్ముడు ఆయన. ఆయన దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసింది. భగవంతుడు భగవంతుడు కనుక తాను తల్లి, అతడు కొడుకు, దీవించడం అనే భ్రమలోంచి బయటకు వచ్చి ఆయనకు నమస్కరించి, నాయన నీవు ఎవరువో నాకు తెలుసు, నీ ద్వారా యోగశాస్త్రాన్ని తెలుసుకుని తరించాలనుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు అనగా అప్పుడు ఆయన ఆవిడికి సాంఖ్యయోగాన్ని వివరించాడు. ఆ సాంఖ్యయోగంలో కొంచెం సారాంశాన్ని మళ్ళీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సాంఖ్యయోగము అనే పేరుతోటి ఒక యోగాన్ని అందించాడు అన్నమాట. చాలా పెద్దది సాంఖ్యయోగం అంటే. జీవుడు ఎప్పుడూ పరమాత్మని ధ్యానం చేస్తూ కొంతకాలానికి పరమాత్మలో లీనమైపోవాలి. దానికి తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా సర్వం పరమాత్మకి సమర్పించాలి అనే జ్ఞానాన్ని సాంఖ్యయోగం తెలియజేస్తోంది. ఎప్పటికైనా జీవాత్మకి పరమాత్మకి భేదం లేదు, జీవుడు శివుడైపోతాడు. అద్వైత తత్వాన్ని బోధించింది సాంఖ్యయోగం అంటే. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడు, కానీ పరమాత్మ స్వరూపంగా భావిస్తున్నాం కదా అని ఆ ప్రాణి ఇతరులకు అపకారం చేసినప్పుడు దాన్ని అవసరమైతే మొత్తి శిక్షించు అన్నాడు. పాము ఉందండి, అందులో పరమాత్మను చూడాలి, దానికి పాలు పోయి. కానీ ఆ పాము ఈ హాల్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ వరుసగా కాటేయడం మొదలెడితే ఏం చేయాలి? ఒక కర్ర పెట్టి బుర్ర పగలు కూడా చంపాలి, అప్పుడు దాని మీద జాలి చూపించకూడదు. ఇవన్నీ సాంఖ్యశాస్త్రం చెబుతున్న మాట. శాస్త్రములను నమ్మాలి, భగవంతుడు సర్వాంతర్యామని గ్రహించాలి, అనవసరమైన కొత్త కొత్త వాటి వెంటబడి భ్రమలలో పడకూడదు అని సాంఖ్యశాస్త్రం చెబుతున్నది. శాస్త్రములను దుర్మార్గానికి వినియోగించకూడదని సాంఖ్యశాస్త్రం చెబుతున్నది. ఉదాహరణకి ఇప్పుడు జ్యోతిశాస్త్రం అలాగే పాడైపోతుంది. ఎంత గొప్పదండి జ్యోతిశాస్త్రం, కానీ శాస్త్రం గురించి తెలియని వాడు ఎవడబడితే వాడు బయలుదేరి నోటుకు వచ్చినట్టు చెప్పేయటం. బాబోయ్ ఉగాది వచ్చిందంటే భయం వేస్తుంది కదా, ఎవడి పంచాంగం వాడిదే. 5 లక్షలు చేతిలో పెడితే చాలు వాడికి ఇంకేమైనా చెప్పేస్తాడనమాట. నీకు 3వ కన్నుంది, నీకు 6 తలకాయలున్నాయి, నీకు 30 తలకాయలున్నాయి, ఇదే శాస్త్రం చెప్పేది. ఆ పంచాంగంలో ఉందే, అసలు ఆ పంచాంగం గురించి నీకు ఏమైనా తెలుసా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఒకళ్ళు అయితే చివరికి సరస్వతీదేవి కొండు మండిపోయి నేను 4 చీలిక చేస్తుంది. భాగవతంలో సరస్వతి జ్ఞాన కలే యథ అని ఉన్నది. భాగవతం దశమస్కంధంలో మూర్ఖుడు చదువుకుంటే ఎంత ప్రమాదమో చెప్పారు. చదువుకున్న మూర్ఖుడిలో సరస్వతి బాధపడుతుందిటండి, అయ్యో నేను వీడి దగ్గర చేరాను, వీడి నాలుకమే చేరాను, వీడు చేసిన పుణ్యం వల్ల కదా వీడి దగ్గరకు వచ్చాను, కానీ వీడు దుర్వినియోగం చేస్తున్నాడు, చెప్పకూడదు చెబుతున్నాడు అనుకుంటుందిట. కాబట్టి ఇష్టం వద్దని చెప్పకూడదు. అలాంటివి శాస్త్రములను ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించి చెబితే కొంపలు ములిగిపోతాయండి, చాలా ప్రమాదకరంగా ఉంది. దానివల్ల నక్షత్రాలకి పేపోరారి చెత్త ఈ పేర్లు ఇలాగే పెట్టంటాం. అసలు అలా ఎక్కడన్నా పెట్టమని ఉందో? ఏ పురాణంలో అయినా ఏ శాస్త్రంలో అయినా ఉందో అక్కడెక్కడ ఉండదు. అలా ఉంటే రాముడికి పునర్వసు నక్షత్రంలో పుడితే రాముడిని ఎందుకు పేరెడతాం? జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాడికి ధర్మరాజుని ఎందుకు పేరెట్టారు? ఎక్కడన్నా ఒక్కసారి పాతవాళ్ళని చూడండి. మరి శ్రీకృష్ణుడు రోహిణిలో పుట్టాడు, ఆయన నక్షత్రంలో ఉన్నదాన్ని బట్టి పెట్టారు ఎక్కడన్నా పేరు? ఆ అక్షరములు బీజాక్షరములు, అనురాధ నా నీ నూనె అనే అక్షరములతో పేరు పెట్టు అంటే నా అనేది చెవిలో పలికి అప్పుడు పేరు పెట్టు అని అర్థం. చిత్త నక్షత్రంలో పుట్టినవాడికి పేపోరారి అంటే ఆ పే అని చెవిలో చెప్పి వేరే ఏదో పేరు పెట్టమని. ఆ అక్షరం ఉచ్చరించమన్నారు తప్ప ఆ అక్షరాన్ని పేరు కింద పెట్టమల్లా. కొన్ని మరి టీ టూ టోటే అని ఉంటాయి, ఆ టీ అనే అక్షరంతో ఏమొస్తుంది పేరు? అందుకని టేకా అని పేరెట్టారు. ఇక వచ్చిన వాళ్ళల్లో దానికి టేకాలు వేశారట. టో అనే అక్షరంతో పేరు సంస్కృతంలో ఉంటుంది అసలు, అందుకని టో అనే అక్షరంతో పేరు లేక టోపీ రాణి అని పేరెట్టారు. నిజంగా పెట్టారు ఇలాగ అమ్మాయికి, అందరికీ టోపీ వేసింది, చివరికి తనకి టోపీ వేసుకుంది. డీ డూ డోడే డీతో ఏముంటుంది, అందుకని డీరి డిరి డిరి అని పేరెట్టారు. ఇంకా అక్కడి నుంచి రోజు ఆ గోడచారు 116లో పాట పాడుకున్నట్టుగా డీరి డిరి డిరి డీరి అని ఇద్దరు పాడుకోవడం. ఏం పెచ్చబట్టిందండి చివరికి ఇది. డీడు డోడే దాంతో పేర్లు అక్షరాలు ఏమైనా ఉంటాయి, డోతో ఏముంటుంది, డో అనే దాంతో అక్షరంతో పేరు లేక ఓ అబ్బాయికి డో అనే అక్షరముతో పేరు పెట్టండి అని నన్ను అడిగాడు. డోకు అని పేరెట్టుకో అన్నాను హాయిగా. ఇంకా రోజు డోక్కుంటాడు, వడ ఉండదు. ఇంతకు మించి ఏం చెబుతావు దాంతో, కాస్త కొస్త డోకి పర్రు అని ఊరు ఉంది ఈ పెడుతూ ఉంటే దారిలో శ్రీశైలం పెడుతూ ఉంటే హాయిగా ఆ పేరునైనా తలుచుకో డోకి పర్రు అని పేరెట్టుకుంటే వాళ్ళైనా సంతోషిస్తారు కనీసం. కాబట్టి పేర్లు పెట్టుకోవడానికి కనుక అతల అక్షరాలతో ఎలా ఉంటాయి, కనీసపు జ్ఞానం లేకుండా నోటికి వచ్చినట్టు చెప్పేస్తే అంటే మన పాతవాళ్ళంతా మన పురాణ పురుషులంతా వ్యర్థ పురుషుల వాళ్ళు ఏమన్నా మహాత్ములు ఒక్కళ్ళకి ఎవరికైనా ఈ ఆలోచన వస్తున్నదా? ఇక మీదట ఎప్పుడు మీరు అక్షరాలతో పేర్లు ఎవరినో పెట్టమంటే చీ అనండి, మొహమాట లేకుండా చెప్పండి, ఏం పర్వాలేదు. అక్షరాలతో పేర్లు ఎక్కడైనా ఉంటాయా సంస్కృతంలో చూపించు అని అడగండి డిక్షనరీలో, ఎక్కడుంటుంది అసలు? అందులో ఎకారంబును ఉవ్వు బొబ్బోలును తెలుగు మాటలకు మొదట లేవు. తెలుగు మాటలకు ఎకారం ఉండదు. సంస్కృతంలో కూడా యోగి లాంటి పదాలు ఏవో ఉంటాయి తప్ప ఉండవు. ఓ అనే అక్షరాలతో సంస్కృతంలో రెండే అక్షరాలు ఓడ్రు వాడవ్య, ఆ రెండు శబ్దములు తప్ప మరొక శబ్దం ఉండదు. ఇంకెక్కడి నుంచి పేరు పెడతాడు వాడు, ఏం తెస్తాడు వాడు? ఓ అనే అక్షరంతో పేరేటంటే ఓక్ అని పెట్టుకోవడమే. ఇక బాగా మాడిపోయిన మైసూరు బజ్జి కుళ్ళిపోయిన నూనెలో వేసుకు తింటే అప్పుడు ఓక్కు వస్తుందనమాట. ఈ పేరు పెట్టుకుని రోజు ఓక్కు ఓక్కు అనుకుంటూ బతకడమే. చాలా చిత్రం అయిపోయి శాస్త్రములు పాడైపోతున్నాయి, ఇలా శాస్త్రములను పాడు చేయటమే మహాదోషమని, దానివల్ల అనేక జన్మలు ఎత్తుతామని యోగశాస్త్రం సాంఖ్యయోగ శాస్త్రం చెబుతున్నది. అలా కపిలుడు తల్లికి ధర్మాలు చెప్పి నువ్వు ఎక్కడికి పెడతావని అడిగట. నాయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియటం లేదు, ఈ చరాచర జగత్తులో అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయట, ఈ బ్రహ్మాండములలో ఏ బ్రహ్మాండం బాగుందో ఏది బాగాలేదో చూస్తే కదా ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది. ఇప్పుడు గుంటూరు వచ్చి ఉపన్యాసం చెప్పండి అని అనుకోండి, ఎక్కడా అని అడుగుతాం, మీరేవో చెబుతారు. ఏది బాగుందని అడిగితే మీరే వచ్చి చూసుకోండి అనాలి మీరు. అప్పుడు నేను వచ్చి చూసుకుంటాను, ఓహో ఇది బాగుంది, మన శృంగేరి పీఠం కంటే గొప్పదే ఉందనుకుని ఇక్కడ చెప్పడం మొదలెట్టాం. ఒక ప్రాంతం ముందు మనం కళ్ళతో చూస్తే ఇది నచ్చిందని చెబుతాం, చూడండి నచ్చింది అని ఎలా చెబుతాం? కాబట్టి ఏ లోకములు ఉత్తమ లోకములు అనుకుంటే అవి నాకు చూపించు అక్కడికి పెడతానందట ఆవిడ. అప్పుడు ఆయన బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం ఈ మూడు లోకములను తన దివ్య శక్తితో ఆవిడికి చూపించాడు. మూడు లోకాలకి పంపేట ఒకేసారి. ఆవిడ బ్రహ్మలోకం చూసింది, చాలా బాగుందండి బ్రహ్మలోకం అనుకుంది, కైలాసం అద్భుతంగా ఉంది, వైకుంఠము అది అద్భుతంగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు నీకు ఏ లోకాలు కావాలన్నాడు ఆయన. అసలు ఏ కొడుకైనా ఇలా లోకాలకి పంపగలడా? ఏ తల్లికైనా అదృష్టం పడుతుందా? శంకరాచార్యులు వారి తల్లి ఆ యోగం పొందింది. మన ఆది శంకరాచార్యులు వారు వాళ్ళ అమ్మకి వైకుంఠం కైలాసం చూపించాడు, నాయన నాకు వైకుంఠం కావాలంది, వైకుంఠానికి పంపాడు ఆయన. అది ఆవిడ యోగం, అటువంటి కొడుకు కావాలి. తక్కిన కొడుకులు తల్లికి పెద్ద కొడుకులు అంటే కొడుకులు అంతే వాళ్ళు. నాయన నాకు ముక్తినివ్వంటే అమ్మా ముక్తే, నాకు ముందు ముక్తి కావాలన్నట్ట వాడవడం. ఒకవేళ ముక్తి ఇద్దామనుకున్నా వీడికి ఆ శక్తి ఉండద్దా? అమ్మగారు పిలిచి ఒరే నాయన నన్ను వైకుంఠానికి పంపించంటే వైకుంఠమా అది ఎక్కడుందమ్మా, వైకుంఠపురానికి స్టేషన్కి టికెట్ ఉందా అని అడుగుతాడు. కానీ ఆ మహాత్ముడు అన్ని లోకాలు చూపించాక అన్నీ బాగున్నాయి, వైకుంఠం ఇంకా బాగుంది, అబ్బో ఎన్ని అద్భుతమైనటువంటి భవనాలు, అక్కడికి వెళ్ళిపోతానందుట. ఎందుకో వైకుంఠం అందరికీ నచ్చుతుందండోయ్, నాకు నచ్చింది, నేను చూశాను ఒకసారి, కాకపోతే అక్కడ ఉండిపోదాం అనుకున్నాను. ఈలోపు హరిగారు పురాణాలు అయ్యేదాకా వెళ్ళడానికి వీల్లేదన్నారు, అందుకని వెళ్ళి వెనక్కి వచ్చేసాను. కానీ లేకపోతే ఒకసారి వెళ్ళాను కళ్ళలో. అద్భుతమైన అనేక దివ్య మహిమలతో కూడినటువంటిది వైకుంఠం. అటువంటి వైకుంఠం కావాలనగానే తన అపార శక్తితో ఆవిడ వైకుంఠానికి పంపేసి తదనంతరం తాను పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళి, అంటే ఇప్పుడు మనం చెప్తాంగా పసిఫిక్ మహాసముద్రం, అక్కడికి వెళ్ళి మహాతపస్సు చేశాడు. ఆయన పేరు మీదుగా ఆ ప్రాంతమంతా కపిలారణ్యము అని పిలువబడింది. ఆయన ఏమని చెప్పట, పరఃపరాణం పరమ పరమాత్మాత్మ సంస్థిత తపస్సుకు వెడుతూ వెడుతూ శిష్యులకి ఒక గొప్ప బోధ చేశాడు. ఈ చరాచర జగత్తులో పరమాత్మ అనే వస్తువు ఒక్కటే ఉంది, ఆ పరమాత్మ తనను తాను విభజించుకుని ఇన్ని జీవుల్ని సృష్టించాడు, ఈ జీవులందరిలో ఉన్న జీవాత్మలన్నీ ఆ పరమాత్మ నుంచి బయటకు వచ్చినవే, కాబట్టి ఇవన్నీ అప్పటికే నదిలో కలిసిపోతాయి. సముద్రము నుంచి కరటములు బయటకు వచ్చి మళ్ళీ కరటం వెనక్కి సముద్రంలో కలిసినట్టుగా పరమాత్మ అనే సముద్రం నుంచి జీవులనే కెరటాలు బయటకు వచ్చి కొంతకాలం ఆయా ప్రాంతాలలో ఆయా రూపములతో ఉండి సమయం వచ్చినప్పుడు తమ సాధనతో తిరిగి ఆ పరమాత్మలో కలిసిపోతాయి. కాబట్టి జీవులందరికీ చివరికి పరమాత్మ అనే సముద్రంలో లీనమవడమే ధర్మం. నదులన్నీ ఎక్కడ కలుస్తున్నాయి, నదీనాం సాగర గతి, నదులన్నిటికీ సాగరుడే దిక్కు, అలాగే జీవులందరికీ పరమాత్మయే దిక్కు. ఆ పరమాత్మ నాశనము లేనివాడు, క్షయము లేనివాడు, సత్పురుషుడు, ఆయన మాత్రమే ఉన్నాడు, అందుకే ఆయన వాసుదేవుడు అని కపిలుడు చెప్పాడు. తతస్స వాసుదేవేతి విద్వద్భిహి విద్వద్భిహి పరిపఠ్యతే, అందుకే విష్ణువుని వాసుదేవుడు అన్నారు. అన్నీ తానే, అంతటా తానుంటాడు, అన్నీ తనలో ఉంచుకుంటాడు. ఆయన కానిదంటూ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. వ్యక్తం ఆయనే, వ్యక్తం అంటే ఇలా కనపడేవి బయటకు వచ్చేవి, అవ్యక్తం కనపడకుండా ఉండేవి అన్నీ ఆయనే. ఆ పరబ్రహ్మ ఇన్ని లోకములుగా, ఇన్ని పురుషులుగా, ఇన్ని జంతువులుగా కనపడుతూ ఉంటాడు. ఇదంతా ఆయనకు ఒక క్రీడ, అది కూడా బాలక్రీడటండు ఆయన వాడి. ఆ మహాత్మునికి ఇదంతా ఓ చిన్న క్రీడ, క్రీడతో బాలకస్యవ చేష్టాం తస్య నిశామయ అన్నారు. చిన్నపిల్లవాడు ఆడుకున్నట్టుగా ఈ సృష్టితో ఆడుకుంటాడు. ఎందుకు పుట్టించావు, ఎందుకు నశింపజేస్తున్నావు అని అడగడానికి లేదు, ఇది ఆయన క్రీడ. బ్రహ్మజ్ఞానులకి ఇది తెలుసు, రాత్రి పగలు సృష్టి ఏమీ లేకపోయినా పంచభూతములు నశించిపోయినా నశించిపోకుండా ఉంటాడు ఆయన. అందుకే ఆయన్ని ప్రధాన పురుషుడు అని కూడా పిలుస్తారు. ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉన్నాడు. స సంకోచ వికాసాభ్యాం ప్రధానత్వేపి చ స్థితః సయే వక్షోభకో బ్రహ్మన్ క్షోభ్యస్య పురుషోత్తమః. ఆయనే బ్రహ్మాది త్రిమూర్తులు, ఆయనే వికాసస్వరూపుడు, ఆయనే సర్వవ్యాపి. మన శరీరమును క్షేత్రము అని పిలుస్తాం, ఈ క్షేత్రంలో ఆయన ఉంటాడు, అందుకని క్షేత్రజ్ఞుడు, ఈ క్షేత్రజ్ఞుడిని గుర్తించండి అని చెప్పాడు. ఈ విధంగా కపిలుడు తపస్సు చేస్తూ సాంఖ్యశాస్త్రాన్ని లోకమంతా వ్యాపింపచేశాడు. తదనంతరం మళ్ళీ ఈ బ్రహ్మగారి ద్వారా అనేక రకాలైన జీవులు పుట్టుకొచ్చారు. ఇదంతా జీవాత్మ నుంచి పరమాత్మ నుంచి పుట్టుకొస్తున్నటువంటి లోకాల గురించిన వర్ణన. బ్రహ్మగారి సృష్టిలో కొన్ని శాంతాలు, కొన్ని ఘోరాలు, కొన్ని మూఢములట. శాంతము అనగా సత్వగుణం ఎక్కువగా కలిగినటువంటివి. ఇటువంటి వాళ్ళు మంచి పనులు చేస్తారు, పరాక్రమం ఉంటుంది, అనవసరంగా ఎవరిని శిక్షించరు. కొన్ని ఘోరం, ఎక్కువ క్రోధంతో కూడినవి. కొన్ని మూఢం, ఎవరి మాట వినవి. ఆ మూఢంగా ఉండేవే ఆరుపోట్లు అరుస్తారుతో అంటే పొద్దున్న వైకిరెట్టుకుని కయ్యో కయ్యో అని వాళ్ళంతా మూఢుల యొక్క అంశతో పుట్టారట. సృష్టిలో మూఢ సృష్టి అంటారు దాన్ని. ఈ భూమండలంలో హిమాలయం దగ్గర నుంచి సింధు సరోవరం వరకు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా శాంత పురుషులు ఉంటారు. క్రమక్రమంగా వీళ్ళందరూ ఉండడానికి భూమి నిలకడగా ఉండడం కోసం పర్వతాలు, ద్వీపాలు, జ్యోతిర్లోకాలు ఇటువంటి వాటితో కూడిన అనేక బ్రహ్మాండములు సృష్టించాడు ఆయన. ఈ విధంగా సృష్టి చాలా గొప్పది. ఈ విశేషాలు మొదటి రోజు కాబట్టి మనం కొంచెం క్లుప్తంగా చెప్పుకున్నాం. రేపటి నుంచి చాలా అద్భుతమైన పురాణ గాథలు, మహత్తరమైన విశేషాలు ఉంటాయి. 19 రోజుల్లో అప్పుడు ఒక రోజు గడిచింది. ప్రతిరోజు సాయంత్రం 6:20కి ప్రారంభమై 8:25కి పూర్తవుతుంది. అది దృష్టిలో పెట్టుకుని అందరూ సద్వినియోగం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.